योनित्यं क्षुतदां भुजयुग्मन्मा व्यामोहतस्थरितराणीतृणाय मीनि अस्मद्गुरो भगवतोऽस्यदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो अभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्ययर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि. आनन्दैकरसप्रसादविलसन्नन्दस्मितास्यं कृपापारायणं निजभक्तमानसनदां भोजातभानुमूलयं कालज्ञानविदग्रणिं शिवकरं कालैसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काणीप्रसादाह्वयम्. श्रीकैवल्यपदं चेरुरुणै चिन्तिञ्चिदं लोकरक्षयिताम्भुं भक्तपादकडासंरम्भुं दानवोद्रेकस्तम्भुं केळियोरविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भुं महानन्दाङ्गनादिम्भुं चेतुरानन्दशिवनिपूजिम्बडेरि నోరునొవ్వంగరికీర్తి నుడుబడేది దయే సత్యంబులోనుగా తలుపడేది కలుగనేటికి తండ్రుల కడుపు చేయు పలికెడిది భాగవతముట పలికించడికి బొండు రామభద్రుండట నే పలికిన వ్యవహార మగునట పలికెద వేరుగా పలుకగనేనా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతి హరణ నిర్వాణ సంధాయక నీకుండు తుంపవే భరత నిత్యానుకంపానిధి. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవడే మాపురేపు చాల భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవుల మనమును గ్రహించిన ఈ చాతుర్మాసవ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కంద శ్రీకృష్ణ లీలామృతంలో మనం నిన్నటి వరకు గోపికల ప్రయాణాన్ని భగవంతుడి వైపు ఎలా సాగిందనే విషయాల గురించి చూశాం. అంటే అందరూ భగవంతుణ్ణి చూడగలుగుతారే కానీ మారతారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నే. భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే మారిపోతామా, భగవంతుణ్ణి చూడగానే మారిపోతామా అంటే భగవంతుణ్ణి చూస్తే నమస్కారం చేయాలనిపించింది కొందరికి, భగవంతుణ్ణి చూడగానే ఈయన తప్ప ఇంకొక సౌందర్యం లేదనిపించింది మరికొందరికి, మేము చేరుకోవలసిన గమ్యస్థానం ఇతడే, మా పరమావధి ఇతడే అని అనిపించింది కొందరికి, ఇంకొంతమందికి ఆయన్ని అంతం చేయాలని ఆయన లేకుండా చేయాలని ఇలాంటి బుద్ధులు కూడా బయలుదేరాయి మరికొందరికి. అంటే భగవంతుణ్ణి చూడగానే అందరి హృదయాలు మారవు. అలా మారడానికి ఏది ప్రాబల్యంగా ఉండాలి అంటే వెనక సంస్కారం బలంగా ఉండాలి. సంస్కారం బలంగా ఉంటేనే మనం మారగలుగుతాం. ఆ సంస్కారాన్ని కలిగించేది ఏమిటి అంటే శ్రవణం. జ్ఞానయజ్ఞం కరిష్యామి శుభశాస్త్ర కథోజ్వలం అని అంటుంది భాగవతం. జ్ఞానయజ్ఞం కరిష్యామి అద్భుతమైనటువంటి మాట ఇది. ఈ యజ్ఞానికి బయట యజ్ఞంలో లాగా మీరు ఖర్చులు పెట్టక్కర్లేదు. ఇప్పుడు మన ఇంట్లో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? మన ఇంట్లో ఒక వ్రతాన్ని నోముని నోచుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దానికి మనం ఎంతమందిని ఆహ్వానిస్తామో, వారికి ఏ పదార్థాలు పెట్టాలో, దానికి ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత పందిళ్ళు వేయాలో, ఇలా మనకి మన తాహతును బట్టి బయట వ్యవహారం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక గొప్పదైనటువంటి యజ్ఞం. ఇది ఏ యజ్ఞం అన్నారు అంటే చక్కగా జ్ఞానయజ్ఞం కరిష్యామి అని పేరు పెట్టారు. జ్ఞానయజ్ఞం భగవంతుడు కూడా కోరుకున్నది జ్ఞానయజ్ఞాన్నే. నైజ్ఞానైన సదృశం పవిత్రం ఇహ విద్యతే. భగవద్గీతలో స్వామి చక్కగా చెప్పాడు, అందరూ ఆచరించవలసిన యజ్ఞం ఏమిటంటే జ్ఞానయజ్ఞం. ద్రవ్య యజ్ఞం అందరూ చేయలేరు, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేస్తారు. వేలు ఖర్చు పెట్టేవాళ్ళు, లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది కనపడతారు బయట ప్రపంచంలో. కానీ ఏ యజ్ఞం చాలా శ్రేష్టమైనది అంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టం. ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం చాలా గొప్పదన్నమాట. ఈ జ్ఞానయజ్ఞానికి కావలసినటువంటి అర్హత ఏమిటి అంటే భగవంతుణ్ణి పొందడానికి అనుకూలమైనటువంటి స్థితిలో మనల్ని మనం మలచుకోవడం. ఇక్కడ భాగవతం వినక ముందర పరీక్షిత్ మహారాజు ఎలా ఉన్నాడు, విన్న తర్వాత ఎలా ఉన్నాడు, అంటే ముందర తన దోషాన్ని తాను అంగీకరించడం అనేది మొదటి మిట్టండి. భక్తిలో గొప్పదైనటువంటి లక్షణం ఏమిటంటే తన దోషాన్ని తాను అంగీకరించడం. అవును నేను తప్పు చేశాను అని అంగీకరించడం, ముందు మనల్ని మనం అంగీకరించుకోగలగాలి. విచిత్రం ఏమిటంటే భగవంతుడి ముందు అంగీకరిస్తున్నామే కానీ ప్రపంచం ముందు అంగీకరించడం లేదు. భగవంతుడి ముందు ఏం చేస్తున్నాం, అపరాధ సహస్రాన్ని క్రియంతే అహ నిజమ్మయ, రోజు ప్రార్థనలో మనం చెప్తూనే ఉన్నాం, 1000కి తక్కువ కాకుండా పాపాలు చేస్తున్నాను స్వామి. అపరాధ సహస్రాన్ని, సహస్రం అనే పదానికి 1000 కాదు అర్థం, అనంతం అనే అర్థం. భగవంతుడి ముందు ఏం చెప్తున్నావు, నేను అనంతమైన దోషాలు చేసిన వాడిని అని అంటున్నాం. కానీ ఎవరైనా ప్రపంచంలో నువ్వు తప్పు చేసావబ్బాయి అంటే ఓర్చుకోలేకపోతున్నావు. కారణం ఏమిటక్కడ దేహాభిమానం అడ్డొచ్చేస్తుంది, నేను ఇంతటి వాడిని, నేను ఇంత పదవి కలిగిన వాడిని, ఇంత గొప్పవాడిని అనేటువంటి ఒక అహం బయలుదేరుతుంది అక్కడ. అందుకనే మహాత్ములు అంటారు, మనలో కలిగేటువంటి ఆ అహంకారమే భగవంతుణ్ణి దర్శనం చేయడానికి అడ్డంకి. మహాత్ములు ఏం చేస్తారు, కొత్తది తెచ్చిపెట్టారండి, ఉన్నది చూపిస్తారంటే. మహాత్ముల దగ్గర గొప్ప లక్షణం ఏమిటంటే వాడు కొత్తది తెచ్చిపెట్టారు, ఉన్నది చూపిస్తారు. కొత్తది చూపించేవాడు ఇంద్రజాలికు, ఉన్నది దర్శింపజేసేవాడు గురుదేవుడు. లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తాడు ఇంద్రజాలికి. వాడి పాత్రలో నుంచి 500 రూపాయల నోటును తీస్తాడు, 200 రూపాయల నోటును తీస్తాడు, 100 రూపాయల నోటును తీస్తాడు. ఇవన్నీ మనకు చక్కగా రెపరెపలాడిస్తూ చూపిస్తాడు. మళ్ళీ ఆఖరికి వచ్చేటప్పటికీ ఓ చిన్న గిన్నెతో 1 రూపాయి వేయండి, 10 రూపాయలు వేయండి అని మన దగ్గరికే వస్తాడు. మనమేమంటాం, మా కళ్ళ ముందర 500 తీసావు కదయ్యా, మా కళ్ళ ముందే 200 తీసావు కదయ్యా, ఇప్పుడు ఏంటి 10 రూపాయల కోసం మా దగ్గరికి వచ్చావంటే, అతను చెప్తాడు అవి చూడ్డానికే కానీ యథార్థానికి పనికిరావు. అవి చూడ్డానికి పనికి వస్తాయి, చెల్లుబాటు కావని. చెల్లుబాటు అయ్యేటువంటిది ఏది, భగవంతుడు. లోకంలో ఉండే వస్తువులన్నీ కూడా అలా చెల్లుబాటు కానివే, మురిపిస్తాయి, మరిపిస్తాయి, ఆకర్షిస్తాయి. మేము లేకపోతే నువ్వు లేవని భ్రమించేలా చేస్తాయి. వాస్తవానికి వాటిలో సత్తా లేదు, వాటిలో ఉపయోగం లేదు. అవి చూపించి రెపరెపలాడించినప్పుడు ఆ చూపించేవాడికి కూడా తెలుసు ఇది యథార్థం కాదని. కానీ వాడు మనల్ని మురిపింపజేస్తాడు, మరిపింపజేస్తాడు. కానీ యథార్థానికి ఏది పనికి వస్తుంది, మన దగ్గర ఉండేటువంటి రూపాయే, మన దగ్గర ఉండేటువంటి 10 రూపాయల కాగితమే, అది వ్యవహారికంగా పనికి వస్తుంది తప్ప, అది వాడు ఉపయోగించుకోవడానికి పనికి వస్తుంది తప్ప వాడు చూపించినవి కనపడదు. లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి భ్రమింపజేసేదే మాయా. ఏది లేదో అది ఉన్నది ఉన్నదన్నట్టుగా చూపించి మనల్ని భ్రమింపజేసి మనల్ని మైకంలో పడేసేదే మాయా. ఆ మాయ యొక్క నిజ లక్షణాన్ని వివరించి చూపించేవారే గురుదేవి. ఒరే నువ్వు చూస్తోంది నిజం కాదురా, యథార్థం కాదురా అని, యథార్థమైనటువంటి తత్వాన్ని ఎందుకు నీకు అది అలా కనబడుతోందంటే నీ కంటికి ఒక భ్రమను కలిగింపజేస్తాడు ఆ ఇంద్రజాలి. అలాగే మనకు కూడా ఈ కంటికి కలిగినటువంటి ఒక భ్రాంతి ఏమిటంటే అజ్ఞానం, అవిద్య. దీని చేతనే మనకు మాయ ఆకర్షణీయంగా కనబడుతోంది, దాన్ని తొలగింపజేసేవారే గురుదేవుడు. అలాగే భగవంతుడు కూడా చక్కగా ఆయన దర్శనం ఎంత గొప్పదో, ఏది తొలగితే మనకు దర్శనం అవుతుందో మనకు చక్కగా చెప్పారు. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. మన మాతాజీ వారు ఎప్పుడూ చెప్పేటువంటి గొప్ప మాట అది. మనం ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలండి, మనకు భాగవతం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, వేదాంతాలు కానీ, ఈ ఒక్క మాటలో మనకు గురుదేవులు అందించారు. దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ముందు దృష్టిం జ్ఞానమయం కృత్వ, నీ దృష్టిని మార్చుకో. పశ్యేత్ బ్రహ్మమయం జగత్, అప్పుడు బ్రహ్మ ఎలాగా ఈ ప్రపంచంలో ఎంత లీలగా నిన్ను ఆడిస్తోందో, ఆడించేవాడి వైభవం ఏమిటో నీకు తెలియచేసేది ముందు జ్ఞానమయంతో కూడిన దృష్టిని అలవాటు చేసుకో. ఏ కళ్ళద్దాలు ధరిస్తే ఎదురుగా ఉన్న వస్తువు అదే వర్ణంతో ఎలా కనబడుతుందో ముందు భగవంతుడనే సులోచనాలు ధరించు. బాబూజీ మహారాజు వారు ఏం చెప్పారు? గోపికలందరికీ కృష్ణుడు తప్ప ఇంకో వస్తువు లేదు. కారణం ఏమిటంటే వాళ్ళు కృష్ణ సులోచనాలు ధరించారు అన్నారు. ఎక్కడైనా మనం ఆప్టికల్స్ షాప్కు పెడతాం, కళ్ళద్దాల షాప్కి, ఆయన అడుగుతాడు మీ పవర్ ఎంత అండి, మీ దోషం ఎంత, ఓసారి డాక్టర్ గారు ఇచ్చి నమూనా చూపించండి, దాని ప్రకారం మీ కళ్ళద్దాలు చేసి ఇస్తామంటారు కదా. మనకి ఒక పవర్ ఇంకో పవర్గా చూపించామనుకోండి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు మనకి. యథార్థంగా డాక్టర్ ఏది చెప్పాడో ఆ ప్రకారం వాడితేనే మనకు ఉన్నది ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక్కడ మహాత్ముడు ఏ సులోచనాలు ఇచ్చారు మనకి అంటే కృష్ణ సులోచన. ఆ కృష్ణ సులోచనాలు ధరించారు కాబట్టి గోపికలకు కృష్ణుడు తప్ప వేరే వస్తువులే. అలాగే కంసుడు ఏ సులోచనాలు ధరించాడు వాడు? ఆశ, పాశము, మోహము, వీటికి సంబంధించినటువంటి వాటిని వీడు ధరించాడు. అందుకని నేనే అనుభవించాలి, నేను చావకూడదు, నేనొక్కడిని మంచాన్ని, ఈ భావనలన్నీ కంసుడిలో బయలుదేరాయి. కాబట్టి అవి తొలగడానికే చేసేటువంటి ప్రయత్నమే మనకి ఈ శాస్త్రం. భాగవతం అంటే అర్థమేమిటండి? భాగవతము మనకు చిట్ట చివరి గ్రంథం. వ్యాసుడు అందించినటువంటి అన్ని గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం ఏమిటంటే ఇదిగో ఈ మనకి భాగవతం. చిట్ట చివరి బోధ గట్టి బోధ అండి. ఆఖరణ చెప్పేటువంటి బోధ చాలా విశేషమైనటువంటి బోధ. దాని ఎసెన్స్ అంతా కూడా మనకి అందులో బోధిస్తారన్నమాట. అలాగే వ్యాస భగవానుడు కూడా మనకు చిట్ట చివర లోకానికి అందించిన గ్రంథం ఏమిటంటే భాగవతం. అందుకే జ్ఞానయజ్ఞం కరిష్యామి శుకశాస్త్ర కదోజ్వలం. ఈ చక్కగా ఈ భాగవతం శుకశాస్త్రం అని దీనికి పేరు. అంటే సాక్షాత్తు శుకయోగీంద్రుడి యొక్క ముఖస్థుగా వచ్చినటువంటి ఈ భాగవతం, ఇది జ్ఞానయజ్ఞం. మరి అటువంటి స్వామి వైభవాన్ని తలచుతున్నాడండి ఇక్కడ. ఎవరు? శుకయోగీంద్రుల వారు. ఆయనకు ఒంటి మీద వస్త్రం లేదు. వ్యాసుడి కుమారుడు, 18 పురాణాలు వ్యాసుడి ముఖస్థుగా విన్నవాడు, భాగవతాన్ని విని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపానికి ఆకర్షణ చెంది ఆయన లీలల పట్ల చాలా గొప్ప విశేషమైనటువంటి భగవంతుడిగా దర్శించి ఇంకా లీలామృతాన్ని గోరగొలడానికి తండ్రి దగ్గర కూర్చొని ముందుగా భాగవత కథాశ్రవణం చేసిన మహానుభావుడు శుకయోగీంద్రుడు. కాబట్టి అటువంటి శుకయోగీంద్రుడు పరవశించిపోతాడండి. కృష్ణావతార ఘట్టంలోకి వచ్చేటప్పటికీ ఆయన సమాధి విష్ణుడయ్యే సంఘటనలు బోలెడుంటాయి ఎక్కడ? అఘాసుర వధ దగ్గర, అలాగే రాసలీల ఘట్టంలో. ఇవన్నీ వివరించేటప్పుడు శుకుడు అంతర్హితుడవుతాడు. అంతర్ముఖాన్ని ఏది ఆయన అంతర్ముఖంగా ఆనందాన్ని పొందుతాడు. ఆయన బాహ్య ప్రపంచ విస్మృతిని ఆయన పొందుతాడు, బాహ్యంలో ఉండేటువంటి దాన్ని కోల్పోతాడు. ఆంతర్యీకంగా ఆనందాన్ని అనుభవించి నిశ్చేష్టుడైపోయి కథాభాగంలో ముందుకు కదలలేక అక్కడే ఉండిపోతాడు. మరలా వెంటనే పరీక్షిత్ మహారాజు అడిగితేనే ఆయన మరలా కథాభాగంలోకి ప్రవేశిస్తాడు, యథార్థాన్ని తెలియచెప్తాడంటే భాగవతం ఎలా చదవాలి? భాగవతం 7 రోజుల్లో పూర్తి కావాలని పరిగెత్తుతూ చదవకూడదు. భాగవతాన్ని ఇన్ని నియమాలు పెట్టుకొని ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని పరిగెత్తకూడదు. భాగవతంలో నిలబడి మనం చక్కగా అందులో ఉండేటువంటి రసాన్ని ఆస్వాదించగలిగేట్టుగా ఉంటే అది నిజమైనటువంటి భాగవత కథాశ్రవణం. అందుకే స్వామి చెప్తున్నాడు, ఈ శుకయోగీంద్రుల వారు ఎటువంటి వాడయా నారాయణుడు, ఎలా వచ్చాడు ఈ గోకులంలోకి? ఏ బాము నెరుగక ఏ పాడు మేటికి పశుల కాపరి ఇంత బాము కలిగి, ఏ కర్మములు లేక ఎనయ నెక్కటికి జాత కర్మములు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎరుగని క్రోడ యశోద చన్నుల పాల చొరవెరంగే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగింటిలోన వృద్ధి పొందదొచ్చే, ఏ తపములనైనా ఎలమి పండని పంట వల్ల బీజనముల వాడపండే, ఏ చదువులనైనా ఇట్టిట్టి ధనరాని అర్ధ అవయవముల ఆనందముందే. చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. కష్టాలనేటువంటి ఎరుగని మహాత్ముడికి పశువుల కాపర ఇంటిలో బాధలలో పెరగవలసినటువంటి స్థితి కలిగింది. మనకు కృష్ణావతారం ఎందుకని మనకంత ప్రధానమైనటువంటిది అంటే ఎక్కడా కూడా స్వామి తన బాధను వ్యక్తీకరించడు. మీకు రామావతారంలో రామచంద్రమూర్తి బాధలు పడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది భార్యావియోగం, సీతావియోగం వల్ల ఆయన గోదావరి మాతని, అక్కడ ఉన్నటువంటి ఆ శరయలని, చెట్లని, అన్నింటినీ అడుగుతూ బయలుదేరతాడు సీతావియోగంలో. కానీ ఇక్కడ మనకి కృష్ణుడు ఎక్కడా కూడా దుఃఖంతో కనబడ్డాయ. ఆ కృష్ణ అనేటువంటి పదమే అది ఎంత క్లిష్టమో, ఎందుకంటే మీరు ధర్మాన్ని అవగతం చేసుకోవడం చాలా తేలిక, జ్ఞానాన్ని అవగతం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ధర్మావతారం కృష్ణుడైతే, ధర్మావతారం రాముడైతే, జ్ఞానావతారం కృష్ణుడు. ధర్మము అర్థమవుతోంది నీకు, ధర్మం తెలుస్తోంది, ఇది ధర్మము ఇది అధర్మం తెలుస్తోంది, కానీ జ్ఞానం అనేటువంటిది పట్టుకోవడం చాలా కష్టం. దాని యథార్థ స్థితిని గుర్తించి దాని దగ్గర మన మనస్సు నిలబడడం అంటే చాలా కష్టం. అలాగే ఇక్కడ స్వామివారి జననమే చాలా కష్టం. జన్మ కర్మ చ మైదివ్యం యోగం యో వ్యక్తి తత్వత నన్ను తెలుసుకోవడం చాలా కష్టము అన్నాడు ఆయన. ఎందుకని, ఆయనది దివ్యమైనటువంటి జన్మ. ఏ బాము నిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట బాము కలిగి ఏ కర్మములు లేక ఎనయనెక్కటికి జాత కర్మములు సంభవించే కర్మములు అనేటువంటివి లేకుండా తానక్కడే ప్రకాశించేటువంటి విష్ణువు ఈ జాత కర్మలన్నీ చేయించుకుంటున్నాడు. ప్రాణులలో ఉండేటువంటి వికారాలన్నీ కూడా ఆయన లోపల ఉండబట్టే కలుగుతున్నాయి. కానీ ప్రాణులకు ఉండే ఏ వికారాలు అవి తనకు సంబంధించినవి కావు. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది కృష్ణావతార రహస్యం. దీన్ని రామకృష్ణానంద స్వామి వారు ఎలా చెప్పారంటే, పూర్వం మీరు నాటకాలకు వెళతారు కదా, నాటకాలకు. ఈ నాటకాలకు వెడితే వెనక ఒక బల్బు ఉంటుంది. ఈ బల్బు ఎదురుగా ఒక చక్రం లాంటిది పెట్టి దానికి రంగురంగుల కవర్లు దానికి ఏర్పాటు చేసి ఉంటాయి. ఎరుపు, పసుపు, బ్లూ కలరు ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరైనా విలన్ వస్తున్నాడు అనుకోండి, ప్రతి నాయకుడు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు, ఈ చక్రాన్ని ఇలా గిర్రం తిప్పుతాడు, తిప్పేవాడు. ఇప్పుడు ఇన్ని రంగులు ఎక్కడ కనబడతాయి మనకి, ఎదురుగా ఉన్నటువంటి స్టేజ్ మీద కనబడతాయి. అసలు ఇన్ని రంగులు కనబడడానికి కారణమైనది ఏది, వెనకాతలు ఉన్నటువంటి ఏ వికారము లేనటువంటి ఒక ప్రకాశం కలిగినటువంటి విద్యుత్ బల్బు. వాస్తవానికి బల్బుకు వికారాలు లేవు. మరి వికారాలను ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ప్రకాశము ఎదురుగా ఉన్నటువంటి ఈ ఏవైతే కలర్లు ఉన్నాయో, ఏవైతే రంగులు ఉన్నాయో వాటి మీద ఇది ప్రతిబింబించబట్టి ఇన్ని రంగులు మనకి తెర మీద కనబడుతున్నాయి. వాస్తవానికి చూసేవాడు ఏమనుకుంటాడంటే, ఇన్ని రంగులు కలిగిన బల్బు వెనకాల ఎలా పెట్టాడా అనుకుంటాడు. వాస్తవానికి ఆ బల్బులకు వికారం లేదు. ఆ బల్బు యొక్క విద్యుత్ కాంతి అది ఎలా ఉండాలో అలాగే ఉంది. నువ్వు రంగు తొలగించకముందు పెట్టిన తర్వాత అది ఉంటుంది. ఇంకా దాన్ని వివరించి మనకు మహాత్ములు ఎలా చెప్పారంటే, మీరు సినిమాకు పెడతారు, అక్కడ ఒక తెరబొమ్మ ఉంటుంది, ఆ తెరబొమ్మ మీద తుఫాన్లు వస్తాయి, ఊళ్ళు కొట్టుకుపోతుంటాయి, వరదలు వచ్చేస్తాయి, ఇన్ని వరదలు తెర మీద కనిపించినా ఆ తెరకు తడి అంటుతుందా అని అడిగాడు. ఆ తెరకు తడి అంటది కదా, వరదలు వస్తాయి, ఇంత తడి ఉన్నా కానీ ఆ తెరకు తడి లేదు. అలాగే అగ్ని ప్రమాదాలు వస్తాయి, అదే తెర మీద అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఇంత ప్రమాదాన్ని తెర చూపిస్తున్నా తెర ఏమైనా అంటుకుంటుందా, తెరకు ఈ వికారం ఉందా, మరి తెరకుండే లక్షణం ఏమిటి, చూపిస్తుందే కానీ వికారాన్ని పొందదు. అలాగే పరమాత్మ కూడా అందులో ఉంటాడే కానీ ఏ వికారాలు ఆయనకు చెందవు. మా అందరిలో ఉంటాడు ఆయన, కానీ ఆ వికారాలు ఏవి ఆయనకు చెందవు. ఇలా ఉంటాడు పరమాత్మ అని మనకు తెలియజేశారు మహాత్ముడు. అలాగే ఇన్నింటికీ ఆయన సాక్షిగా ఉంటాడే కానీ ఏ కర్మములు లేక ఎనయునెక్కటికి జాత కర్మములు సంభవించే పరమాత్మ వయస్సు ఇంతని లెక్క వేయగలిగిన వాడు ఎవరండి. అర్జునుడంతటి వాడే కృష్ణుడిని ప్రక్కనే పెట్టుకొని కూడా ఆయన ఏ మోహాన్ని పొందాడు, మాయను పొందాడు, విషాదంలో కురిగిపోయాడు. పరమాత్మ ప్రక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడు మరలాను. మరి పరమాత్మ ప్రక్క నుండి దుఃఖం ఎందుకు కలిగింది ఆయనకి, కర్తృత్వ భావన తన మీద ఆరోపించుకోవడం వలన, నేను చేస్తున్నాననేటువంటి భావన అతనిలో దృఢంగా ఉండడం వలన అది అజ్ఞానానికి కారణమై దుఃఖాన్ని కలిగింపజేసింది. అలాగే ఇక్కడ కూడా స్వామి చెప్తాడు, నేను పూర్వం ఈ జ్ఞానాన్ని చాలామందికి బోధించాను అని. ఇప్పుడు ఈయనేమనుకున్నాడు అర్జునుల వారు, అయ్యో నాతో పాటే కదా మా బావ వచ్చాడు, మా బావ ఎప్పుడో ఉన్నటువంటి సూర్యుడికి, మనువుకి, ఇక్ష్వాకుకి ఎలా చెప్పాడు ఈ జ్ఞానాన్ని అని ఆయన సందిగ్ధం పొందితే ఆయనేం చెప్పాడు, నువ్వు నా జన్మ రహస్యాన్ని ఎరుగవు అర్జున అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన జన్మని, ఆయన యొక్క వయస్సుని మనం మనకుండేటువంటి కాలంతో ముడిపెట్టి మనం లెక్క వేయగలమా, కాలంలో ముడిపెట్టి మనం భగవంతుడి యొక్క స్థితిని నిర్ణయం చేయగలమా, లేదు కదా. అలాంటి స్వామి ఏ కర్మములు లేక ఎనయునెక్కటికి, కర్మములనేవి లేకుండా తనొక్కడే ప్రకాశించేవాడు ఎవరున్నారో అతడు నారాయణ. ఈ నారాయణుడు ఇక్కడ యశోదాదేవి గుడిలో ఇలా ఉండడం వలన ఆయనకు లెక్క వేస్తున్నారట. యశోదమ్మ కృష్ణుణ్ణి కని 2 రోజులైంది, 3 రోజులైంది, ఇప్పుడు ఏమొచ్చింది, కాలంలోకి వచ్చేటప్పటికీ కాలాన్ని కూడా పరమాత్మ అంగీకరించాల్సి వచ్చింది. దేహాన్ని ధరిస్తే దేహధర్మాన్ని పరమాత్మ కూడా అంగీకరిస్తాడు. తాను నియమాన్ని తాను ఉల్లంఘించడండి, ఏ నియమాన్ని తాను పెట్టాడో ఆ నియమాన్ని తాను గౌరవిస్తాడు, ఆ నియమాన్ని అంగీకరిస్తాడు, దానికి తగినట్లుగానే ప్రవర్తిస్తాడు. అందుకే స్వామి నిర్ణయం చేశాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః, ఇది నియమం పెట్టాడు స్వామి. ఈ నియమాన్ని తాను అంగీకరించాడు, దశరథుడి కుమారుడిగా వచ్చాడు, లోకంలో ప్రవర్తించాడు, ఎంతకాలం ఉండాలో నిర్ణయం చేసుకున్నాడు, అంతకాలం ఉన్నాడు, మరలా తన అవతార పరిసమాప్తిని కొనసాగించాడు. ఇది నియమం. తానే ఒక నియమాన్ని పెట్టి ఆ నియమాన్ని తాను అంగీకరించి ఆ నియమాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు. అందుకే ఆయన నియామకుడు, ఆయన నియంత, ఆయన దానిని అంగీకరిస్తాడు. అలాగే ఇక్కడ కూడా కృష్ణావతారంలో యశోదమ్మ గర్భాన పుట్టినట్టుగా గోపికలు భావిస్తున్నారు, యశోదమ్మకు ఇన్ని రోజులు గడిచిందని వారు లెక్కలు వేస్తున్నారు. ఏ లెక్కకు అందని పరమాత్మ ఈ గోపికల లెక్కలకు అంది, 1 రోజు అయింది, 2 రోజులైందని అలా అందేవాడిగా లోకంలోకి వచ్చాడు. అది ఎంత విచిత్రమో కదా. కాలోస్మిన్ లోక క్షయకృ ప్రబుద్ధ లోకాన్ సమాహర్తు మిహ ప్రబుద్ధ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. కాలాన్ని నేను, ఎన్ని గడిచాయో అన్నీ నాకు తెలుసు, ఏవి గడవబోతున్నాయో అది నాకు తెలుసు, ఈ గడుస్తున్నటువంటి ఈ వర్తమాన కాలంలో ఏది జరుగుతుందో ఎలా జరగాలో కూడా నాకు తెలుసు. కానీ నీ చేతిలో ఏముందయ్యా, గడచింది ఎలాగో నీ చేతిలో లేదు, రాబోయేది ఎలాగో నీ చేతిలో లేదు, కాసేపట్లో ఏం జరుగుతుందో అంతకంటే నీకు తెలియదు. వర్తమానంలో ఇప్పుడున్నటువంటి మనం రేపటి రోజున మళ్ళీ శ్వాసతో నేను తిరిగి సూర్యోదయాన్ని చూస్తానా అనే నమ్మకం ఎవరికైనా ఉందా చెప్పండి. పరీక్షిత్ మహారాజు ఆయన మృత్యు వచ్చేస్తుంది 7 రోజుల్లో అంటే ఆయన అనౌన్స్మెంట్ చేశాడు, ఆయన అందరికీ ఏది ప్రచారం చేశాడు, నేను ఉండేది 7 రోజులే, ఈ 7 రోజులే నాకు మృత్యు వచ్చేస్తుంది 7 రోజుల్లో. అందరూ ఆకర్చూపు కోసం వచ్చారు పరిగెత్తుకుంటూ, వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కానీ పరీక్షిత్ మహారాజు ఒక్కడే ఏడవడం లేదు. ఆయన అలా చూస్తుండిపోయాడు. వాళ్ళందరూ అంటున్నారు, ఏమయ్యా 7 రోజుల్లో ఉంటావంటే మాకే ఇంత దుఃఖం కలుగుతుంది, నువ్వు వెళ్ళిపోతావు 7 రోజుల తర్వాత నీకు దుఃఖం కలగడం లేదా అని వాళ్ళు అడిగితే ఆయన అన్నాడు, 7 రోజులు మిన్ను వీరికి మీద పడ్డా నేను బ్రతుకుతాను. 7 రోజులు నాకు అవకాశం ఇచ్చాడు పరమాత్మ, ఇప్పటికిప్పుడు ఈ స్తంభం కూలినా నాకు ఆయుష్ ఉంది 7 రోజులు, నేను బ్రతుకుతాను. ఏదో పోయేటప్పుడు ఏదో తగలరానిది తగిందా, 7 రోజులు నేను ఉంటాను, మిన్ను వీరికి మీద పడ్డా 7 రోజులు నేను ఉంటాను, మీలో ఎవరైనా ఇక్కడి నుంచి బయటకెళ్ళి బ్రతుకుతాననేవాడు చెయ్యొత్తండి అన్నాడు పరీక్షిత్ మహారాజు. ఎవడెత్తాడండి, రాజు, రాజుగారి ముందు చెయ్యొత్తానంటే ఎంత ధైర్యం కావాలి, పొరపాటు నేను బ్రతుకుతానని ఎత్తాడా, కత్తి తీసుకొని కొడతాడు, వాడు చస్తాడు కదా, కాబట్టి ఎవరు ఎత్తడం లేదు. ఆయన అన్నాడు, మీ జీవితాల మీద మీకే నమ్మకం లేదురా, మీరు 7 రోజుల్లో పోతానని మా ముందు ఏడుస్తున్నాడు, ఇది ఎంత విచిత్రం అన్నాడు. ఆయన ముందు మీ జీవితాల గ్యారంటీ లేదు, చూసుకోండి నేను 7 రోజులు బ్రతుకుతాను, ఇది నిర్ణయం. అందుకనే పరమాత్మ తానే ఒక నియమాన్ని పెట్టి తానే ఈ నియమంలోకి ప్రవేశించి ఈ నియమాన్ని తాను అంగీకరించి మనకు ఒక విధానం నేర్పుతున్నాడు పరమాత్మ. జాతస్య హి ధ్రువో మృత్యుః, లెక్క వేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఆ లెక్కలకు అందనివాడు అందేవాడుగా మనకు గోకులంలో కనబడుతున్నాడు. ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవెరంగే, తానే జగత్తుకి తల్లి తండ్రి అయ్యి తల్లిపాలంటే ఎరుగనటువంటి స్వామి ఈరోజు యశోద చనుపాల రుచి తెలుసుకుంటున్నాడు. ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగింటిలో బుద్ధి పొందదొచ్చే, పెరగడము అస్థి జాయతే వర్ధతే పరిణమతే క్షీయతే వినశ్యతే అని మనకు 6 వికారాలు ఉంటాయి, దీని షడ్వికారాలు అంటారు. నిన్న మనం చెప్పుకున్నది షడూర్ములు, ఇవి షడ్వికారాలు. ఈ వికారాల్లో తల్లి గర్భంలో ఉండడం మొదటిది, అస్థి జాయతే బయటికి వచ్చేశాడు పుట్టాడు, వర్ధతే పెరుగుతున్నాడు, పరిణమితే పరిణామం చెందుతున్నాడు, క్షీయతే తగ్గిపోతున్నాడు, వినశ్యతే ఒకనాడు కనబడకుండా వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ మనకున్నాయా లేవా? తల్లి గర్భంలో ఉన్నాం, బయటకు వచ్చాం, పెరుగుతున్నాం, మార్పు చెందుతున్నాం, తర్వాత ఏమండి పోయిన సంవత్సరం ఉన్నట్టు లేరే, బాగా తగ్గిపోయారే అనే మాటలు కూడా వింటున్నాం. కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఇలా హాని వృద్ధుల గురించి మాట్లాడుకోవచ్చేమో కానివ్వండి, సాధకులు మాత్రం ఇవి మాట్లాడుకోరు. సాధకులు కూడా పోయిన సంవత్సరం బాగా దిట్టంగా ఉన్నారు, ఈ సంవత్సరం తగ్గిపోయారే, దేహాల గురించి మాట్లాడుకుంటే మన సాధన రహస్యం ఏమిటి చెప్పండి. ఎప్పుడైనా సాధనలో ఎలా ఉన్నామో మనం మాట్లాడుకోవాలి. కానీ పోయిన సంవత్సరం బాగా లావుగా ఉన్నారండి, ఇప్పుడు బాగా చిక్కిపోయారు. ఈ లావు చిక్కడం ప్రపంచంలో ఉండే, అసలు ఈ లావు చిక్కడం అనేటువంటిది ఒకటి వల్ల కలుగుతున్నాయి లోపల. ఎవరుండడం వల్ల ఈ వికారాలు కలుగుతున్నాయో అతన్ని గుర్తించడం ముఖ్యం. కానీ ఈ లోపలున్న వాటిని వదిలేసి బయటకు ఉన్న వాటిని పట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే క్షేత్రాన్ని చూసి క్షేత్రజ్ఞుడిని మరుస్తున్నాం. క్షేత్రము శరీరం, క్షేత్రజ్ఞుడు పరమాత్మ. ఎవరు క్షేత్రమై ఉన్నారో క్షేత్రాన్ని దర్శిస్తున్నాం, శరీరాన్ని చూస్తున్నాం. ఇది దీనికి ఉన్న లక్షణమే తరిగిపోవడం పెరగడం, ఈ లక్షణాలన్నీ శరీరానికి ఉన్నాయి. మనం దీన్ని ఎప్పుడు విచారణ చేయకూడదు. ఇది ప్రపంచంలో ఎప్పుడైనా విడిచిపెట్టిపోయేది. ఎవరు ఉండడం వల్ల ఇది నిలబడుతోందో అతన్ని గుర్తించడం, అది నిజమైనటువంటి స్థితి. అలాంటి పరబ్రహ్మము అనేటువంటి పరమాత్మ ఏ హానివృత్తులు లేవాయని. ఇప్పుడు మనం చూడండి, చక్కగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. మనం బాలకృష్ణుడిగా స్వామిని ఆరాధించుకున్నాం. ఎక్కడి నుంచి స్వామిని ఆరాధిస్తున్నాం? త్రేతాయుగం నుంచి రాముని ఆరాధిస్తున్నాం, ద్వాపరయుగం నుంచి కృష్ణ పరమాత్మను ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న కృష్ణ పరమాత్మని బృందావనంలో చూడండి, ప్రతి వాళ్ళు కూడా ఆ కృష్ణుణ్ణి ఒక చిన్న పిల్లాడిగానే భావన చేస్తారు. ఆయన 80 ఏళ్ల వారికి చిన్నపిల్లాడే, ఇప్పుడే కాస్త యవనంలో ప్రవేశిస్తున్న 16-17 వాళ్ళకి చిన్నపిల్లవాడే, రేపటి రోజున ఈ యవనంలోకి రాబోయే పిల్లలకు తాను చిన్నపిల్లవాడే. అంటే ఇప్పుడు పరమాత్మకు ఒకవేళ ఆయనకు కూడా అధికారాలకు లోబడి ఉంటే 80 ఏళ్ల వాడికి 80 ఏళ్లలా వాడిలాగా కనబడాలి కదా, అంతకంటే పెద్దవాళ్లకు పెద్దవాడిలాగా కనబడాలి కదా. ఇప్పటికూడు అలాగే కనబడుతున్నాడంటే కారణమేమిటి? ఆయన హానిబుద్ధులు లేవాయని. ఎప్పుడైనా అందరిలో ఇమిడిపోయేవాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, అందరిలో ఉండేటువంటి వాడే ఆ పరమాత్మ. అలా తెలుసుకున్నటువంటి ఈ సుఖయోగీంద్రుల వారు ఈ పిల్లాడిగా కనబడుతున్న నారాయణమూర్తిని చూసి ఆయన అంటున్నాడు, ఏ హానిబుద్ధులు ఎరుగని బ్రహ్మము. ఈ 6 వికారాలు జీవుడికి ఉన్నాయి కానీ పరమాత్మకు లేవు. అలాంటి వాడు దేహాన్ని అంగీకరించినందువల్ల ఈ వికారాలకు తాను కట్టుబడ్డట్లుగా మనకు కనిపింపజేస్తూ పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. కృష్ణయ్య కాస్త ఇప్పుడు చూడడం నేర్చుకున్నాడు, గుర్తుపడుతున్నాడు, వాళ్ళ అమ్మని గుర్తుపడుతున్నాడు, నేను రోజు వస్తున్నాను కదా నన్ను గుర్తుపట్టాడు మా కన్నయ్య అని ఇలా మాట్లాడుకునేదానికి అందేట్టుగా అసలు వీళ్ళందరి వృత్తాంతాలు ఆయనకు తెలుసు. ఎవరెవరి పూర్వకర్మలన్నీ ఆయనకు తెలుసు. ఎవరు తన దర్శనం కోసం వచ్చారో వారి జన్మ రహస్యాలన్నీ తనకు తెలుసు. కానీ వీళ్ళేమంటున్నారు, కృష్ణుడు నన్ను చూశాడు. అదేంటి, నన్ను కొత్తగా చూస్తున్నాడు, నువ్వు ఈరోజుగా వచ్చావు, నేను రోజు వస్తున్నాను కృష్ణుడి దగ్గరికి, అందుకని నన్ను గుర్తుపట్టాడు. ఇలాగా ప్రపంచంలో ముడిపెట్టేసి ప్రాపంచికంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అంటున్నాడు, మీ అందరి జాతకాలు నా చేతిలో ఉన్నాయి. మీ అందరినీ గుర్తెరగగలిగిన వాడిని, మీ పూర్వజన్మలు అన్నింటినీ తెలుసుకోగలిగిన వాడిని నేను, మీ రహస్యాలు మొత్తం నాకు తెలుసులే అన్నట్టుగా పరమాత్మ వారందరినీ చూస్తున్నాడు. ఏ తపములనైనా ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే. ఇప్పుడు చూడండి, ఎన్ని తపస్సులు చేస్తే నారాయణుడిని ఇలా చూడగలుగుతారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా భగవంతుడి గురించి ఏమైనా గొప్పదైనటువంటి యజ్ఞయాగాదులు ఏమైనా చేశారా వీళ్ళు? ద్రోణుడు అనేటువంటి ఒక గొప్ప మహానుభావుడండి ఈయన. ధరాదేవి అనేటువంటి ఆవిడిగా వస్తోంది ఈ యశోదామాత. వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం కూడా మనకు భాగవతంలో వస్తోంది. వీళ్ళందరూ ఏం కోరుకున్నారండి? కోరుకోండి కోరుకోండి అని పరమాత్మ అడుగుతుంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఒక తపస్సు చేస్తున్న వారి దగ్గరికి ఓ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారంటే మొట్టమొదటి అడిగే మాట ఏమిటంటే, నీకేవరం కావాలో కోరుకో అంటారు. ఎందుకని, ఇంత తపస్సు చేసి అసలు సత్యాన్ని గుర్తెరిగారా, లేక ఇంకా ప్రాపంచిక విషయాల్లోనే వీరి మనస్సు లగ్నమయ్యిందా? అది పెద్ద పరీక్ష. అక్కడ వరం కోరుకోమనగానే మనమేమనుకుంటాం, నాకు పరమాత్మ దర్శనమైంది అనుకుంటామే. కానీ అసలు ఈ కోరిక దేనివల్ల పుడుతోంది? ఏదో ఒకటి లోటు ఉంటేనే కదా కోరిక పుడుతుంది. ధనం లేనటువంటి వారికి ధనం కావాలి, సంతానం లేని వారికి సంతానం కావాలి, ఇంకోటి లేని వారికి ఇంకోటి కావాలి. కోరిక ఎందువల్ల కలుగుతుంది అంటే, లేమి ఉండడం వల్ల కోరిక కలుగుతుంది, ఏదో లోటు ఉండడం వల్ల కోరిక కలుగుతుంది. అసలు ఆ లోటే లేకుండా చేసే పరమాత్మే మన ఎదురుగా కనబడితే అప్పుడు మనం ఏమడగలగాలి? నువ్వు కావాలి అని అడగలగాలి. వరం కావాలనుకున్నప్పుడు ఏమడగలగాలి? నువ్వు కావాలి అని అడగాలి. కానీ మనమేం చేస్తున్నామంటే, ఆయనలో నుంచి వచ్చినవి కోరుకొని ఆయన్ని విడిచేస్తున్నాం. నీవు కావాలి అని మనం అడగడంలే, ఆయనలో నుంచి ఏ వస్తున్నాయో అవి కోరుతున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడు, పాపం నీకు అందులోనే తృప్తి ఉందేమో అని వాటినే కోరుకున్నావు కదా, వాటితోనే ఉండిపో. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు, తల్లి తన పిల్లాడిని ఏదో పని కోసం తల్లి ఆయా పనులు ఉంటుంటాయి, ఆవిడకి బట్టలు పిండేయడమో అన్నం వండడమో ఏమో పనులు ఉంటాయి ఆవిడకి. ఈ పిల్లాడు పని చేసుకొని ఇవ్వడం, ఎప్పుడు వీడిని ఎత్తుకుంటే పని ఎలా జరుగుతుంది, అందుకని తల్లి ఏం చేస్తుంది, వాడి దగ్గర కొన్ని బొమ్మలు పడేసి పెడుతుంది, కుక్క బొమ్మ కోతి బొమ్మ ఈ బొమ్మలన్నీ పడేసి పెడుతుంది. వీడు మొదట్లో బొమ్మలతో ఆసక్తి చెంది వీడి తల్లిని మర్చిపోతాడు. ఇక తల్లి అనుకుంటుంది వీడు బొమ్మలతో ఆడుకోవడం మొదలెట్టాడు, నా పని నేను చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తల్లి ఆ పనులు చేసుకునేటప్పుడు వీడికి బొమ్మలతో ఆడి 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 కొంతసేపటికి విసుగు వచ్చింది అనుకోండి, వీడి బొమ్మల్ని పక్కన పడేసి అమ్మ అని పిలుస్తాడు. ఎప్పుడు బొమ్మను వదిలి అమ్మ అన్నాడో అప్పుడు అమ్మ పనిని వదిలి వీడి దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. అలాగే పరమాత్మ కూడా మనల్ని ఈ ప్రపంచంలో ఇదిగో ఈవిడ కొడుకని, ఈవిడ కోడలని, ఈవిడ ఈయన ఈవిడ ఈవిడ కూతురని, ఫలానా వాడు అల్లుడని, వీడు మనవడని, వాడు మనవరాలని, ఇన్ని బొమ్మలు మన ముందు పడేశాం. మనం ప్రపంచంలోకి వచ్చేసాం, మనం ఏం చేస్తున్నాం, వీళ్లతో ఆడుకోవడం మొదలెట్టాం. ఈ బొమ్మలతో వీడు నా కొడుకు కదా, ఈవిడ నా కోడలు కదా, ఈవిడ కూతురు కదా, వీడు అల్లుడు కదా, వీళ్ళతో ఆడుకోవడం మొదలెడితే పాపం పరమాత్మ అనుకుంటున్నాడు, పాపం పిచ్చాడు వాడికి వాడు దాంతోనే సుఖం ఉందేమో అని ఆడుకొని అని ఆయన వదిలేశాడు. మనం ఎప్పుడైతే బొమ్మని వదిలేసి అసలు వాడిని పిలవాలి కదా. గజేంద్ర మోక్షణంలో కూడా చుట్టూ ఉన్నటువంటి జంతువుల్ని, తన భార్యల్ని, పిల్లల్ని చూసినంతసేపు పరమాత్మ రాలేదు. వాడి బలాన్ని వాడు నమ్ముకున్నంతసేపు పరమాత్మ రాలేదు. మరి ఎప్పుడు వచ్చాడు, నీవే తప్ప ఇతపరం మెరుగ మన్నింపదగు దీనుని రావే ఈశ్వర కాబోవే వరదా సంరక్షింపు భద్రాత్మక. నువ్వు ఇప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తుంటాడండి. తల్లి పనిలో ఉన్నట్టు ఉంటుందే కానీ చెవి పిల్లాడి వైపు వేస్తుందండి. ఆవిడ కూడా తల్లి పనిలో ఉన్నట్టు ఉంటుంది, ఆవిడ వస్త్రాలు పిండేస్తోంది, కానీ తన పక్కన వాడికి కూడా వినపడని పిల్లాడి ఏడుపు ఎక్కడో ఉన్నటువంటి తల్లికి వినపడుతుంది. ఎందుకని ఆవిడ కార్యంలో ఉన్నా కానీ ఈ చెవి పిల్లాడి వైపున వేసి ఉంచుతుంది. అలాగే పరమాత్మ కూడా మనం ఎప్పుడు పిలుస్తామా ఆర్తితో ఎదురు చూస్తున్నాడు. ఆయన మనమేం చేస్తున్నామంటే ఆయన ఒక్కడిని తప్ప అందరిని పిలుస్తున్నాం. అందుకనే మన ఏడుపులు ఎవరి దగ్గర ఏడవాలి. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఏడుపు వస్తే అర్జునుడు లాగా ఏడవడం నేర్చుకోండి అన్నాడు. మన విచిత్రం ఏమిటంటే ఎక్కడ ఏడవాలో కూడా తెలియటం లేదు, ఎవరి దగ్గర ఏడవాలో కూడా తెలియటం లేదు. తోడికోడల దగ్గర, అన్నదమ్ముల దగ్గర వాళ్ళే పోలడంత ఏడుపులు తలుపులు వేసుకొని ఏడుస్తున్నారు. మనం వాడి దగ్గర పోయి ఏడుస్తున్నాం. ఏడుపు ఏడుపులు పోగొట్టే వాడి దగ్గర ఏడ్చామనుకోండి, ఏడుపుకు అవకాశం ఉండదు. అర్జునుడు లాగా ఏడవండి అన్నారండి రామకృష్ణానంద స్వామి వారు. అర్జునుడు జీవితంలో ఒక్కరి దగ్గరే ఏడ్చాడు, ఒక్కసారే ఏడ్చాడు, ఎవరి దగ్గర ఏడవాలో వాడి దగ్గర ఏడ్చాడు. ఇక మళ్ళీ ఏడవలసిన అవసరం లేకుండా చేశాడు పరమాత్మ. మనం ఏం చేస్తున్నాం, తల్లి దగ్గర కాసేపు, తండ్రి దగ్గర కాసేపు, మామయ్య దగ్గర కాసేపు, అత్త దగ్గర కాసేపు, తోడుకోడల దగ్గర కాసేపు, బావమరుదుల దగ్గర కాసేపు, మన ఏడుపులన్నీ ప్రపంచంలో ఉన్న వాళ్ళతో పంచుకుంటున్నామే కానీ ఎవరి దగ్గర ఏడిస్తే మళ్ళీ దుఃఖం ఉండదో వాడి దగ్గర ఏడవడం ఒక్కటే మనం చేసినటువంటి లోపం. ఏడవకపోవడమే లోపం అండి. మన అజ్ఞానానికి పరాకాష్ఠ ఏమిటంటే ఎక్కడ ఎవరితో ఏది చెప్పుకోవాలో వాడితో చెప్పుకోవడలేదు, అదే పెద్ద అజ్ఞానం. కాబట్టి ఎవరి దగ్గర మనం మన యొక్క విషయాన్ని, మన బాధని పంచుకుంటే మరలా ఇంకొకరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదో అలాంటి వాడిదే మనం విన్నవించుకోవాలి. అందుకే ఏ తపముగానైనా ఎలమి పంటని పంట. ఏం తపస్సు చేశారండి గోపికలు? వాళ్ళని శాస్త్రాలు చదివారా, వేదాలు చదివారా, మనలాగా దుర్ముహూర్తాలు చూసుకున్నారా, మనలాగా మంచి గడియలు చూసుకొని ఇప్పుడు దీపారాధన చేయాలి, లేకపోతే ఈరోజు ఇప్పుడు శంకుస్థాపన చేయాలి, ఇవన్నీ ఆయన పెట్టుకున్నారా వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకేం తెలుసుని, వాళ్ళు ఒక్కటే తెలుసు వారికి, కృష్ణుడు ఒక్కటే తెలుసు. వాళ్ళకి కాలము ఆయనే, నిర్ణయము ఆయనే, నిర్ణేత ఆయనే, నియామకుడు ఆయనే, నియమము ఆయనే, విధి ఆయనే, విధానము ఆయనే, సర్వము ఆయనే. ఆయన తప్ప ఇంకో వస్తువు లేదు గోపికలకి. వాళ్ళకి రెండవ దాన్ని దేన్ని ఆశ్రయించలేదు. వాళ్ళు అనన్య శరణాగతికి నిజమైన నిదర్శనం ఎవరంటే గోపికలు. అందుకనే గోపికలది చాలా విశేషమైనటువంటి భక్తి. నారద మహర్షి అంతటి వాడే భక్తి అనేది ఎలా ఉండాలి, స్వామి మాకు భక్తికి ఏదైనా ఒక చిన్న మాట చెప్పండి, మేము ఆ విధానాన్ని ఆశ్రయిస్తామంటే యథా వ్రజ గోపికానాం అన్నాడు ఆయన. మీకు ఇన్ని మాటలు నేను చెప్పలేనయ్యా, యథా వ్రజ గోపికానాం. యథా అంటే అలాగా, యథా రాజా తథా ప్రజ వింటున్నాం కదండి, రాజలాగో ప్రజలలాగా అని కదా అర్థం. యథా అంటే ఎలాగా ఉండాలో మీరు అడుగుతున్నారు కదా, వ్రజ గోపికానాం, గోపికలు ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతకంటే ఇంకేం చేయక్కర్లేదు అన్నాడు. భక్తికి నిర్వచనం గోపికలే. కారణమేమిటి? వాళ్ళకి నిజమైనటువంటి శరణాగతి, స్వామివారికి నిజమైనటువంటి భక్తి అన్నమాట అది. అందుకని ఏ తపమునైనా ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే అటువంటి పంటని పొందారండి వాళ్ళు. ఇంకోటి చెప్పారు అక్కడ, ఏ చదువులనైనా నిట్టిట్టి దనరాని అర్ధ అవయవములానందముందే. చక్కగా భగవంతుడే ఇదిగో ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా స్వామివారి సౌందర్యం. వాస్తవానికి స్వామివారి సౌందర్యం చూడాలంటే ఒక రూపంలో చూడగలుగుతామండి ప్రపంచంలో ఏది. మనకు అందుకే భగవద్గీతలో యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ రుచితమేవ తత్త దేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం మమ తేజోంశ సంభవం. స్వామి అన్నాడు ఇప్పుడు నన్ను మీరు గుర్తించాలి, గమనించాలి, సేవించాలంటే ఒక విగ్రహాన్ని పెట్టి నన్ను ఏదో బాగా వస్త్రంతో కప్పేస్తేనో పూలతో నింపేస్తేనో ఇది కాదయా మీరు చేసేటువంటి నిజమైనటువంటి ఆరాధన. మీకు ప్రపంచంలో ఏది ఐశ్వర్యయుక్తమై కాంతివంతమై ఆకర్షణీయంగా ఉండే ప్రతి వస్తువు కూడా కారణం దానిలో నేనుండడం వలననే. కాబట్టి అదే నేను. విభూతి మత్సత్వం, విభూతి అంటే ఐశ్వర్యం, ప్రకాశం, కాంతి, దానిలో ఉండేటువంటి సౌకుమార్యం, ఇవన్నీ కూడా ఆయనే. ఆయన లేకపోతే మనల్ని ఎవరూ ప్రేమించరండి. ఆయన లేకపోతే ఎవరూ ప్రేమించరు. యావత్ పవనో నివసతి గేహే తావా పృచ్చతి కుశలం గేహే గతవతి వాయే దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆదిశంకరాచార్య వారు చెప్పారు ఎప్పటి వరకు నీ ముక్కులో గాలాడుతుందో, ఎంతవరకు నీ శరీరంలోకి రాకపోకలు ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాసాలు జరుగుతూ ఉంటాయో అంతవరకే. యావత్ పవనో నివసతి గేహే తావా పృచ్చతి కుశలం గేహే. బాగున్నావా, అవి తాగుతావా, ఇది అవుతావా, టిఫిన్ తింటావా, ఇడ్లీ తింటావా, అట్టు వేయమంటావా, ఇవన్నీ వస్తాయి. ఎవరైనా శవం దగ్గరికి పోయి కాఫీ తాగుతారని అడుగుతారండి. పాపం ఎన్నాళ్ళు కుక్కలు కుక్కలు తాగాడు కదా, నిందిత గ్లాసులు మరి నువ్వు పొంగొచ్చే కాఫీ, బ్లూ కాఫీ, బ్రహ్మాండమైన కాఫీ బ్రహ్మాండంగా తాగాడు కదా, గ్లాసులు గ్లాసులు. ఏ మరి ఆ చనిపోయిన దగ్గరికి పోయి ఏమయ్యా, రాత్రి 9 తాగి పడుకున్నావు, తెల్లారేటప్పటికి లేవు, లేవ కొడుతున్నానయ్యా, 6 అయింది, కాస్త పొంగునిచ్చే కాఫీ తెచ్చాను, తాగయ్యా అంటే వాడు తాగుతాడో చెప్పండి. మరి తాగిన వాడేవాడు, బదులు పలికిన వాడేవాడు. మామయ్య అంటే నీకు బదులు పలికిన వాడేవాడు. ఏమండి అంటే బదులు పలికిన వాడేవాడు. పలికిన వాడు దేహమా, దేహంలో ఉన్నవాడా? దేహంలో ఉన్నవాడే. దేహమే పలికేదైతే ఎదురుగా ఉంది కదా, మరి దేహం పలకాలి కదా, మరి ఎవరు పోయారు అంటే లోపల ఉన్నటువంటి చైతన్యం, అదే దైవం, అదే నిజమైనటువంటిది. మనం ఏం చేస్తున్నామంటే పైన దేహాన్ని చూస్తున్నామే కానీ దీని లోపల ఉన్నటువంటి ఆ రహస్యాన్ని చూడడం లేదు. అది చూడకపోవడమే అవిద్య, అది తెలియకపోవడమే అజ్ఞానం. అందుకే గోపికులకు సర్వము భగవంతుడే, సర్వకార్యములు పరమేశ్వరార్పణమస్తు, కృష్ణార్పణమస్తు. గోపికల ఏకైక మంత్రం ఏమిటంటే త్వమేవ వస్తు గోవింద తుభ్యమేవం సమర్పయే భాగవతం చెప్పిందండి ఆ మహామంత్రాన్ని. త్వమేవ వస్తు గోవింద తుభ్యమేవం సమర్పయే. స్వామి నీదే, ఇదిగో నేను తీసుకున్నాను, మరలా నీకే అప్పగిస్తున్నాను. ఇప్పుడు ఎవరిదో పెన్ను కింద పడిందండి, ఆ పెన్నుని మళ్ళీ యజమానికి ఇచ్చాం. ఆ ఇచ్చేటప్పుడు నేను ఇచ్చాను అనే గర్వం పొందితే ఆయన ఏమంటాడు, ఇదేమైనా నీ వస్తువా, నాది నాకు ఇవ్వడం కూడా గొప్ప విషయమేనా అని అంటారా లేదా? అలాగే నువ్వు ఏది ఇస్తున్నా, ఏది తింటున్నా, ఏది అర్పణ చేస్తున్నా, ఇక్కడదే ఇస్తున్నా కానీ ఆయనదే ఇస్తున్నామే కానీ ఆయనది ఆయనకే ఇస్తున్నామే కానీ కొరతదేవి చేయడం లేదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. భాగవతం చెప్పిందండి అన్నమాట, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, ఇది తెలుసుకుంటే చాలు. అందుకని చక్కగా స్వామి ఇలాగా ఆ పరమార్థం, ఇది ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కానీ అర్థం కాలేదండి ఆ పరమార్థం. శ్రీకార లాంటి చెవులు, పునరీకాక్ష నయనుడు అంతెంత విశాలమైనటువంటి కన్నులు, అమృతాన్ని చిందించేటువంటి పెదవులు, శంఖాకారపు మెడ విశాలమైనటువంటి వక్షస్థలం, ఉన్నదా లేదా అనిపించేటువంటి నడుము, నిడిపోయినటువంటి చేతులు, పొడుగైనటువంటి కాళ్ళు, లోతైనటువంటి నాభి, ఇటువంటి లక్షణాలతో స్వామి చక్కగా అలరారుతున్నాడు. అంటే ఈ రూపం ఎంత పుణ్యం చేస్తే కనబడుతుంది, ఎంతమంది ఆ దర్శనం కోసం తపించారు, ఎన్ని యుగాలు తపచ్చేస్తే ఆ దర్శనమైంది, అలా ప్రయత్నం చేసిన వాడు పూర్ణంగా పొందలేక మధ్యలోనే పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. విశ్వామిత్రుడు అంతటి మహానుభావుడు ప్రయత్నం చేసి 10 మేనక దగ్గర ఊడిపోయాడు రామాయణంలో. మనమే విశ్వామిత్రుడి కంటే గొప్ప తపస్సులే చేయటం లేదు. ఎంత గొప్పగా మనం జీవితాన్ని చేసినా విశ్వామిత్రుడు అంత గొప్పగా కాదు. విశ్వామిత్రుడు రాజ్యాన్ని అనుభవించాడు, కొడుకుల్ని కన్నాడు, సైన్యాన్ని సంపాదించాడు, రాజ్యాధికారాన్ని వెలగబెట్టాడు. ఇన్నింటినీ విడిచిపెట్టి అడవులకు వెళ్ళినా కానీ లోపల ఉన్నటువంటి కామం తపస్సును కప్పేసి ఆ కామంతో వెంటనే చేశాడు, మేనక దగ్గర ఓడిపోయాడు. మరి మనమేం విడవడం లేదే, కాఫీయే విడవడం లేదు. ఉదయం 6 కాగానే ఎప్పుడు వస్తుందా, 7 కాగానే టిఫిన్ విడవడం లేదు. మళ్ళీ ఏ రూపంలో వస్తుందా, ఎదురు చూస్తున్నాం కదా. మరి అన్నీ విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కడో చూడ బోల్తా పడ్డారే, మనం ప్రతిదానికి బోల్తా పడుతున్నాం. కాఫీ దగ్గర, టీ దగ్గర, టిఫిన్ దగ్గర, ఏదైనా రుచికరమైన పదార్థం వస్తే దాని దగ్గర, వాడు ఒక మేనక దగ్గరే పడ్డాడు. మనం ఎన్నిసార్లు పడుతూ లేస్తున్నామో జీవితంలో, రోజుకి ఒక రోజులో చూసుకోండి మీరు. విశ్వామిత్రుడి దాకా మనం పోనక్కర్లా, రోజుకి మన మనసు ఎక్కడెక్కడ పడుతోంది ప్రపంచంలో. మంచి కలర్ కనపడమే ఆగిపోతుంది, ఇట్లాంటి చీర నాకు లేదే, ఇలాంటి పంచి నాకు లేదే. ఆఖరికి మూతి తుడుచుకునే గుడ్డ వేలాడదీస్తున్నా అక్కడ కూడా ఆగిపోతుంది దీని పాడు మనస్సు. అట్లాంటి వస్త్రం నాకు కూడా బాగుండే, భలే ఉంది కచ్చీపు, ఇది పట్టుకొని మూతి తుడుచుకుంటే ఎంత బాగుంటుందో, ఆగిపోతుంది మనస్సు. ప్రపంచంలో ఎన్నిసార్లు పడుతుంది, ఎన్నిసార్లు లేస్తుంది రోజుకి, లెక్క వేసుకోండి ఒకసారి ఎక్కడెక్కడ పడుతోంది. వాడు ఒక్కసారి పడితేనే మనం విశ్వామిత్రుడిని వేరెత్తి చూపుతున్నామే, మేనక దగ్గర పడ్డాడు, మేనక దగ్గర పడ్డాడు, మేనక దగ్గర పడ్డాడు, లేచాడు, మళ్ళీ బ్రహ్మర్షులు అయ్యాడు. మనం అది పట్టుకోవడంలా మేనక దగ్గర పడ్డాడు అనేదే చూస్తున్నాం. వాడు ఒక చోట పడితే మనకు నిరంతరం పడ్డమే, మన మూతి ఎన్నిసార్లు పగిలిందో మనకు లెక్కలేదు. కానీ విశ్వామిత్రుడు వచ్చేటప్పటికి మనం ప్రతిసారి అతను మూతికెళ్ళి వేరెత్తి చూపిస్తాం, నువ్వు మేనక దగ్గర పడ్డావు, మేనక దగ్గర పడ్డావని మనం ఎన్నిసార్లు పడుతున్నాం. మరి పడి లేవగలుగుతున్నామా, పోని పడింది ఎక్కడో దానికి కారణమేంటో విచారణ చేసుకోగలుగుతున్నామా. మరి ఎన్ని తపస్సులు చేస్తే ఆయన తత్వం అర్థమవుతుంది, ఎన్ని యోగాలు చేస్తే అర్థమవుతుంది, ఎన్ని యుగాలలో మనం జన్మిస్తే అర్థమవుతుంది, ఆ తత్వాన్ని గుర్తించాలంటే ఎంత కష్టమండి. అందుకనే గోపికలతో అంటున్నాడండి ఇక్కడ శుభయోగేంద్రుల వారు, అబ్బా గోపికల భాగ్యమే భాగ్యం. ఎన్ని తపస్సులు చేసినా కానీ ఇటువంటి పంట పండదు, ఎన్ని వ్యవసాయాలు చేసినా ఇటువంటి పంట పండదు. హృదయ క్షేత్రాలు ఎంత దున్నితేనో, ఎంత మంచి విత్తనాలు అందులో విత్తుకుంటేనో, ఎంత మంచి నీరు ఆ భూమి మీద ప్రవహిస్తేనో ఇంత అద్భుతమైనటువంటి కృష్ణ పంట పండింది. ఎక్కడ, గోకులంలో. అంత అద్భుతమైన భూములు ఉన్నాయి కాబట్టి వెతుక్కుంటూ పోయాడండి స్వామివారు. మీ హృదయాన్ని సుక్షేత్రాలు చేసుకోండి, నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అందుకే స్వామి ఏం చెప్పాడు, మీరు నా కోసం వెతుక్కోనక్కర్లేదు, యథార్థమైన భక్తుడు ఎక్కడున్నాడా అని నేను వెతుక్కోవడం మొదలెట్టానన్నాడు స్వామివారు. నీలాంటి భక్తుడు ఎవడైనా ఉన్నాడేమో వెతుక్కుంటున్నాను ప్రహ్లాద హిరణ్యకశ్యప గర్భంలో అన్నాడు నరసింహస్వామివారు. కాబట్టి మంచి క్షేత్రం దొరికితే పరమాత్మ విడిచిపెట్టాడు, ఆ క్షేత్రాలు గోపికలు కాబట్టి పరమాత్మ అక్కడికి వెళ్ళాడు. అందుకని చెయ్యుల్సేయుతరిని విధాతకరిని చెన్నందు, ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని వివరిస్తున్నాడండి పోతనామాచుల వారు. చిన్న కృష్ణుడు బాల్యలీలలు చేస్తూ క్రొత్త క్రొత్త లీలలు ప్రకటించేటప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి లాగా కనబడుతున్నాడట. ఏమండి, బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో ఇన్ని వింతలు ఇంత విశేషాలు కనబడుతున్నాయి కదా. మనం ఏవి చూడమనుకుంటున్నామో అవన్నీ మన కాలంలో చూస్తున్నాం. మన తాతలు మన తండ్రులు చూడనటువంటి వాటిని కూడా మనం చూస్తున్నాం. అప్పట్లో ఎవరింట్లోనో ఫోన్ ఉంటే చాలా గొప్ప. ఈ రోజుల్లో ప్రతి వారి చేతుల్లోకి ఒకటి కాదు రెండు మూడు కూడా వచ్చేసాయి. ఆఫీస్కి ఒకటి, భార్యకు ఒకటి, మిత్రులకు ఒకటి, మూడు ఫోన్లు, ఈ జేబులో, ఈ జేబులో, ఈ జేబులో, ఇంకెక్కడైనా ఖాళీ ఉంటే అనేక జేబుల్లో. ఇప్పుడు చూడండి ప్రపంచం ఎలా మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాం మనం, మేము చూడనివి కూడా చూస్తున్నామన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, కాలంలో వచ్చాయి. ఇవి కాలంలో జరిగేటువంటి మార్పులు. వీటిని మనం ఏమంటున్నాం, బ్రహ్మదేవుడు ఎంత సృష్టి చేశాడో కదండి, ఎంత అద్భుతమైన సృష్టియో కదండి, ఎంత అద్భుతంగా కనబడుతుందండి అని మనం అంటున్నాం. కానీ ఈ సృష్టి చేసిన వాడిని వాడు కన్నవాడు ఒకడు ఉన్నాడు. బ్రహ్మాంతరి వాడే తన నాభీ కమలల్లో, నారాయణమూర్తికి నాభీ కమలల్లో నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు. ఆయన అనుకున్నాడు, నాకు ఆధారం పద్మం కదా, పద్మానికి ఆధారం ఏది, వెతుక్కున్నాడు. ఆధారానికి ఆధారాన్ని వెతుక్కోవడమే నిజమైన జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, ఆధారానికి ఆధారమైనది ఏది, నాకు ఆధారం ఏది, భూమి. భూమికి ఆధారం ఏది, ఆదిశేషుడు. ఆదిశేషుడికి ఆధారం ఏది, ఇలా వెతుక్కోవడం మొదలెట్టాడు. భూమి చాలా గొప్పది, నన్ను మోస్తోంది. అలాగే భూమిని మోస్తున్నవాడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడిని చేతికి కడియంగా చుట్టుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి కూడా కూడి కైలాసాన్ని ఎత్తినవాడు రావణాసురుడు. ఆ రావణాసురుణ్ణి చంకల్లో ఇరికించి తిప్పినవాడు వాలి. వాలిని బాణంతో కొట్టినవాడు రాముడు. ఆ రాముణ్ణి కూడా హృదయంలో పెట్టుకున్నవాడు భాగవతోత్తం భక్తుడు. కాబట్టి అందరికంటే ఎవరి హృదయం గొప్పది? భక్త హృదయం గొప్పది. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, భక్తానాం హృదయాంబోజ విశేషేణ ప్రకాశయతే. భగవంతుడు ఎక్కడ ఉండి ప్రకాశిస్తున్నాడు, ఎక్కడ భగవద్ దర్శనం అవుతుందంటే కాశీ రామేశ్వరాలు చెప్పలేదండి మహాత్ముడు. ఎక్కడ మద్భక్తాలు ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. స్వామి కూడా చెప్పాడు, కాశీలోనో రామేశ్వరంలోనో బదరీలోనో కేదార్లోనో అవి విశేషమైన ప్రదేశాలే, ఎందుకంటే అంతటా ఉన్న పరమాత్మని గుర్తించేంత బుద్ధి మనకు ప్రచోదనం కాలేదు కనుక ఆయా క్షేత్రాల్లో పరమాత్మ ఉన్నాడనే ఉద్దేశంతోనైనా మనం యాత్ర చేసి అక్కడ స్వామిని దర్శించామనే భావన పొంది మనం కొంత ఉపశమనం పొందొచ్చు. అసలు ఉన్నాడు అనే ఉనికికి ఒక నిదర్శనంగా ఉంటుందని మహాత్ములు క్షేత్రాలు చెప్పారు. కేవలం ఆ క్షేత్రాల దగ్గరే ఆగిపోతే మన ప్రయాణం ఒకచోట ఆగిపోయినట్టే. ఇప్పుడు మనం యాత్రలు చేసినప్పుడు మనకేమనిపించాలి? యాత్రలలోనే కాదు సుమా, ఈ యాత్ర దాకా వచ్చి ఇక్కడ చూడడానికి కారణమైన వాడు నాలో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడి దాకా రాగలిగాను. ఈ ప్రకాశమే అందరిలో ఉండి చైతన్య రూపంలో అందరినీ కదిలిస్తుంది. ఏమంటే గాలిని ఒక్కడవే పీలుస్తున్నావా? గాలిని ఒక్కడవే పీల్చడం లేదు. కోట్లు ఉన్నవారు అదే గాలి పీలుస్తున్నారు, చిత్తు కాగితాలు ఏరుకునేవారు అదే గాలి పీలుస్తున్నారు. ఇప్పుడు గాలి ఏమైనా నేను ధనవంతుడికి అందుతానండి, పదవులు ఉన్నవారికి అందుతానని గాలిని అడిగట్టు కూర్చోలేదు. గాలి అందరికీ అందుతోంది, ఎవరు అందుకోవాలో వారికి అందుతుంది. అది భగవంతుని యొక్క నిర్ణయం. అది పోవాలని నిర్ణయం చేసినప్పుడు నువ్వు ధనవంతుడిని ఆపలేవు, క్రింద పేదవాడిని ఆపలేవు. ఎవరికైనా మృత్యువు సమానమే, ఎవరికైనా పంచభూతాలు సమానమే. వర్షంలో ధనవంతుడు తడుస్తాడు, పేదవాడు తడుస్తాడు. పైన గొడుగు లేకుండా ఉంటే చాలు, ఆచ్ఛాదం లేకపోతే ఇద్దరు తడుస్తాడు. కాబట్టి పరమాత్మ యొక్క నిర్ణయంలో ఇవన్నీ సమానమే. ఆయన అన్నింటిలో ఉండి మనకి ఒక దిశను చూపిస్తున్నాడు పరమాత్మ. ఆయన కొత్త కొత్త విశేషాలు చేసేటప్పుడు ఆయన బ్రహ్మగారిగా కనబడుతున్నాడట కృష్ణయ్య. అంటే ఇప్పుడు బ్రహ్మ తానే, ఈ సృష్టి అంతా కూడా తనలో నుంచి ఉద్భవించినటువంటి వాడి చేత నిర్మాణం అయ్యింది ఇదంతా కూడా. అలబ్రహ్మ తండ్రి అట, వసులగాచినట, కొలదొరకరికి చెప్పకూడునా ఇది అన్నమాచార్యులు వారు చెప్పారు. ఎవరయ్యా గోవులు కాసిన వాడు? అలబ్రహ్మ తండ్రి. ఆయన చక్కగా బ్రహ్మగారికి తండ్రి, ఈ గోకులానికి వచ్చాడు, ఈయన గోవుల్ని కాచాడు, ఇది ఎంత విచిత్రమైన విషయం, ఎవరికైనా చెప్తే నమ్ముతారా, అలాంటి పనులు చేశాడయ్యా ఈ పిల్లాడు అని అన్నమాచార్యుల వారు కృష్ణ వైభవాన్ని కీర్తించాడు ఆయన. అలాగే ఇలాగ వింత వింతలు చేసేటప్పుడు బ్రహ్మదేవుడిలాగా కనిపించేవాడు. ఇక సంతోషం నిండిన చూపులతో నవ్వుతున్నప్పుడు విష్ణువులాగా కనిపించేవాడండి. విష్ణువు ఎవరండి? విష్ణువు స్థితికర్త, సృష్టి మనకి సృష్టి ఎవరి వల్ల వస్తుంది? బ్రహ్మగారు. స్థితి ఎవరి వల్ల కలుగుతోంది? విష్ణుమూర్తి. తనలో కలుపుకోవడం అనేటువంటిది లయం అని, తనలో నిజమైనటువంటి ఆ ఏ భేషజం లేకుండా కలుపుకునేవారు ఎవరంటే పరమేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ ఆయన ఏది ఒక నిర్ణయం చేశాడు పరమాత్మ, ఏది ఉన్నా కానీ అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవలసిందే. అక్కడ ఈ భేదాలన్నీ కూడా ఇక్కడ కనపడతాయి, అక్కడ కనపడవు. మలయాళ స్వామి వారు చెప్పారు, విమానం ఎక్కబోయే ముందర విమానం భూమి మీద ఉంటుంది, ఎక్కేవారు చెక్కి కూర్చుంటారు. ఇప్పుడు ఆ కిటికీలో నుంచి చూస్తారు, 5 అంతస్తుల భవనాలు, 4 అంతస్తుల భవనాలు, పూరిళ్ళు, పెంగిటిళ్ళు అన్నీ కనపడతాయి. ఇదే విమానం ఆకాశ మార్గంలోకి ఎగిరింది, బాగా ఎత్తులో ఎగురుతోంది. ఈ ఎత్తులో ఎగిరినప్పుడు ఒకసారి కిందకి చూశామనుకోండి, ఇప్పటికి కూడా 5 అంతస్తులు, 4 అంతస్తులు కనపడతాయో మీకు? కనబడం. అక్కడంతా సమతలమే కనిపిస్తుంది. అంటే అర్థమేమిటి? ఎదగక ముందు హెచ్చు తగ్గులు ఉంటాయి. మనలో కూడా ఆధ్యాత్మిక భావం ఎదగకపోతే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఇదిగో వీళ్ళు ఫలానా కులం వాళ్ళు, వీళ్ళు ఫలానా కులం వాళ్ళు, హెచ్చు తగ్గులు కనబడడానికి కారణం ఏంటి? మనం ఇదిగో క్రింది స్థాయిలోనే ఉన్నాం, భూమిని ఆశ్రయించి ఉన్నంత వరకు మనకి హెచ్చు తగ్గులు కనబడతాయి. ఉన్నత స్థితికి ఎదిగేటప్పుడు మనకంతా సమతలమే, బ్రహ్మత్వం అనేటువంటిది తెలుస్తోంది, సమత్వం అనేటువంటిది గోచరిస్తోంది. అందుకే సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీతలో స్వామి చెప్పాడు. యోగం అంటే అర్థమేమిటి? సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, అన్నింటిలో నేనున్నానని గుర్తించి, ఎవరైతే ఇన్నింటిలో కనపడే ఏకైక వస్తువు నేనే అని ఎవరు తెలుసుకుంటాడో వాడయా నిజమైనటువంటి యోగి. అంటే యోగి అంటే జుట్టు పెంచుకున్నవాడు కాదు, యోగి అంటే కట్టాలు పెంచినవాడు కాదు, యోగి అంటే వేరే వేరే వస్త్రధారణ చేసిన వాడు కాదు. సమత్వం యోగ ఉచ్యతే. లెక్క ఏంటి? సమత్వం యోగ ఉచ్యతే ఎన్ని అక్షరాలు? 8 అక్షరాలు. మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు భగవద్గీత అష్టాక్షరి మహామంత్రాల సమూహం అన్నాడు ఆయన. భగవద్గీత అష్టాక్షరి మహామంత్ర సమూహం. అష్టాక్షరి అంటే 8 అక్షరాలు. ఏమండి, అద్వేష్ట సర్వభూతానం 8 అక్షరాలు లెక్కేయండి అన్నాడు ఆయన. అద్వేష్ట సర్వభూతానం 8 అక్షరాలు, సమత్వం యోగ ఉచ్యతే 8 అక్షరాలు, ఇవన్నీ కూడా 8 అక్షరాలు. ఈ వీటిని పట్టుకుంటే చాలండి మనకు అష్టాక్షరి మహామంత్ర ఫలితం వచ్చేస్తుంది. అందుకనే స్వామి చక్కగా మనకి సెలవిచ్చాడన్నమాట, అన్నింటిలో నన్ను చూడడం నేర్చుకో. ఇంకో అంతకంటే గొప్ప స్థితి ఏమిటి, అసలు అన్నీ నేనే. అన్నింటిలో నన్ను చూడడంలో కూడా అక్కడ రెండు ఉన్నాయేమో, ఏది చూడడము తెలియబడడం, అసలు అన్నీ నేనే, ఇది ఏకత్వం. అలా చూడగలిగితేనే నిజమైనటువంటి జ్ఞానం. అదే స్వామి చక్కగా ఆనందాన్ని పొందేటప్పుడు విష్ణుమూర్తిలా కనపడేవాడు, స్థితి కల్పించేటప్పుడు విష్ణుమూర్తిలా కనపడేవాడు, కోపం వచ్చి రోషం తెచ్చుకున్న సమయంలో రుద్రుడిలాగా కనపడేవాడు. ఒకే వస్త్రం ఉన్న స్థానాన్ని బట్టి ఎలా పేరు మారుతోందో ఉండే ఒకే పరమాత్మ ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు అలా పిలవబడుతున్నాడు. మనకు చెప్పారు మహాత్ములు, ఇది పైన ఇలా కప్పుకుంటే ఉత్తరీయమైంది, తలకు చుట్టుకుంటే తలపాగైంది, క్రింద కట్టుకున్నాం అనుకోండి అది పంచ అయ్యింది. ఇలాగా మనం వేసుకున్నటువంటి స్థానాన్ని బట్టి ఈ ఉండే ఒకే వస్త్రానికి ఎలా పేర్లు ఏర్పడుతున్నాయో, ఉన్న ఒకే పరమాత్మ క్రియలు చేసేటప్పుడు తాను వేరువేరుగా పిలవబడుతున్నాడు. ఇంట్లో ఉండి ఏమండి అంటే ఒకరికి పలుకుతాడు, నాన్న అంటే ఒకరికి పలుకుతాడు, మామయ్య అంటే ఇంకొకరికి పలుకుతాడు, అల్లుడు అంటే ఇంకొకరికి పలుకుతాడు. పేర్లు ఇన్నిగా కనబడుతున్నా పలికిన వ్యక్తి ఒక్కడే అవుతున్నాడు. కారణం ఏమిటి, తానే ఇన్నవుతున్నాడు. ఒక భర్తగా ఒక భార్యకు వచ్చేటప్పటికి భర్త అవుతున్నాడు, ఒక కొడుకు వచ్చేటప్పటికి తండ్రి అవుతున్నాడు, ఒక కోడలికి వచ్చేటప్పుడు మామ అవుతున్నాడు, ఒక మనవుడికి వచ్చేటప్పటికి తాత అవుతున్నాడు. ఇలాగ ఎలాగైతే ఉన్న ఒకే వ్యక్తి, ఈయనే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, ఈయనే ఉన్నతోద్యోగి అవుతున్నాడు. ఆఖరికి రిటైర్డ్ అయిపోతున్నాడు అనుకోండి, మాజీ అయిపోతున్నాడు కదా. కాబట్టి ఈయన ఏమైపోతున్నాడు, ఇన్నిగా మారుతున్నాడు. ఏమండి, 100 సంవత్సరాల జీవితం పరమాత్మ యొక్క నిర్ణయం, ఉంటామో ఎప్పుడు ఉంటామో కూడా తెలియదు, ఏ క్షణాన ఎప్పుడు వెళ్ళిపోతుందో ఇందులో నుంచి స్వామి నిర్ణయం చేసి ఉంచాడు ఎప్పుడో, అది ఒక్కటి రహస్యంగా పెట్టుంచాడు. ఎప్పుడు దారిపోతుందో తెలియనటువంటి ప్రాణానికి ఇన్ని రకాల మమకారాలు పేర్లతో వచ్చేటువంటి పిలుపులకి మానవుడు బద్ధుడైపోయి నాన్న పిలవగానే పింఛన్ డబ్బులు ఇచ్చేస్తాడు, తాత అని పిలవగానే జేబులో దాచుకున్న చిల్లర కూడా ఇచ్చేస్తాడు. ప్రపంచంలో శబ్దానికి ఎంత లోబడుతున్నాడండి. ఇవన్నీ దేని ద్వారా వచ్చాయి, ఈ శరీరం ద్వారా వచ్చాయి. శరీరం వెళ్ళిపోయిన తర్వాత తాత అని మనవడు పిలిస్తే నీకు తెలుస్తుందా, నాన్న అని కొడుకు పిలిస్తే నీకు తెలుస్తుందా? పొరపాటున వాడి పిలుపులకు బయలుదేరి వచ్చావునుకో ఇంక వీడు ఉండడు. ఏమండి, అక్కడ కొడుకోబెట్టి 3 నాన్న అని అంటారండి. వీడు పిలుస్తాడు నాన్న 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 అంటాడు, బాపం నా కొడుకు ప్రేమతో పిలుస్తున్నాడు అని ఒక్కసారి అబ్బాయిని లేచాడు అనుకోండి, దెయ్యం వచ్చిందని పరిగెడతాడు. వీడు మా నాన్న వచ్చాడంట, మా నాన్న వచ్చాడంట పరిగెడతాడు కదా. అలాంటివి మన జీవితాలు. ఇప్పుడు ఆ పరమాత్మతత్వాన్ని గుర్తించకపోతే అవకాశాన్ని ఎంత చేదార్చుకున్న వాళ్ళం అవుతామండి. మర్రా మర్రా వస్తుంది ఈ అవకాశం, మర్రా మర్రా ఇటువంటి అద్భుతమైనటువంటి జీవితం వస్తుందనే నమ్మకం ఉందా? దీన్ని సక్రమంగా వినియోగించుకునే ప్రయత్నం మనం చేయాలి. తానే బ్రహ్మ, తానే విష్ణువు, తానే శంకరుడు. మనం ఏం చేస్తున్నాం, మన కుచితపు ఆలోచన చేత బ్రహ్మ వేరుగా ఉన్నాడు, విష్ణువు వేరుగా ఉన్నాడు, పరమేశ్వరుడు వేరుగా ఉన్నాడు, వీటిలో మనం భేదాలు మనమే కల్పించుకొని ఉన్న సత్యాన్ని గుర్తించక మనం దుఃఖాల పాలైపోతున్నాం. కాబట్టి ఉండేవాడు ఒక్కడే, ఆ పరమాత్మే ఇన్ని పేర్లతో పిలువబడుతున్నాడు. ఇలాగ చక్కగా స్వామి పరబ్రహ్మములాగా గోచరిస్తున్నాడు ఆయన. ఏమండి, నరసింహావతారంలో ఉండే కోపం హిరణ్యకశ్యపుడికే కానీ ప్రహ్లాదుడికి కాదు. ప్రహ్లాదుడికి ఆనందం వచ్చిందండి, ప్రహ్లాదుడు సంతోషంతో ఉన్నాడు. నరసింహుడి ముఖం ఎంత భీకరంగా ఉంది, కానీ లక్ష్మీదేవి కూడా అన్నది ఈయన మా ఆయన కాదన్నదండి. ఆవిడ లక్ష్మీదేవిని పంపించారు దేవతలందరూ కలిసి, ఏమమ్మా మీ ఆయన ఇంత ఉగ్రరూపం ధరించాడు, కాస్త భార్యను చూస్తే తగ్గుతాడేమో, కాబట్టి ఎంత వారాలైనా భార్యాదాసులే కదండి అందరం, కాబట్టి ఆవిడ పంపించాడు, మీ ఆయన ఏమన్నా మీ మాట వింటాడేమో, ముందుకు పంపిస్తే ఆవిడన్నది ఈయన మా ఆయన కాదు అనేసింది. వెంటనే అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుని పంపించారు, ఏమయ్యా లక్ష్మీదేవి మా ఆయన కాదంటోంది నువ్వు వెళ్ళు. వెంటనే నరసింహుడు అవతారం చూడగానే ప్రహ్లాదుడు ఆనందంతో గొంతులేశాడండి, నా కోసం స్తంభంలో నుంచి పుట్టావా స్వామి, ఎంత శ్రమ పెట్టానయ్యా నిన్ను, అసలు జననం లేని వాడికి జన్మనిచ్చానా, అది చైతన్యం లేని జడంలో నుంచి పుట్టమని చెప్పేనా? కౌసల్యం పుట్టడం గొప్ప కాదండి, దేహం దేవకీకి పుట్టడం గొప్ప కాదండి. దేహం దేవకీదేవి కూడా దేహమే. వసుదేవుడు, దేవకి, నందుడు, యశోద, కౌసల్య, దశరథులు వీళ్ళందరివి దేహాలు. కానీ పరమాత్మ జడంలో నుంచి పుట్టాడండి, ఒక అచేతనమైనటువంటి స్తంభంలో నుంచి. ఇంకా చెప్పాలంటే హిరణ్యకశిపుడికి ఒక గర్వం, ఇది నా చేత నిర్మింపబడింది, నేనే పిల్లర్ వేయించాను, నేనే ఇనుము పెట్టించాను, నేనే కంకర పోయించాను, నేనే సిమెంట్ వేయించాను, నేనే కూలి పెట్టి జనాన్ని పెట్టించాను, నేను కట్టించిన దానిలో వాడెలా ఉన్నాడు? వాడికి మనీ ప్రెస్టేజ్ ఇష్యూ అన్నమాట హిరణ్యకశిపుడికి. కానీ పరమాత్మ అన్నాడు, ఒరే అసలు ఇది కట్టావు, ఇది ఆలోచన వచ్చిందంటేనే నీ లోపల నేను ఉండబట్టి, నేను లేకపోతే ఈ ఆలోచన నీకెక్కడది? పరమాత్మ ఏమంటున్నాడు, అసలు నీ ఆలోచన నేనే. ఇంకా చెప్పాలంటే నువ్వే నేను, నేనే నువ్వు, నీకు నాకు భేదం లేదని నేను అంటున్నాను, వేరే నువ్వు అంటున్నావు, అంతే తేడా. పరమాత్మ అంటున్నాడు ఇక్కడ హిరణ్యకశిపుడిని కూడా వేరు చేయలేదు ఆయన. కానీ వేరు ఎవరు చేశారు? హిరణ్యకశిపుడే చేసుకున్నాడు. ఆయన వేరు, నేను వేరు, నాకు శత్రువు అని హిరణ్యకశిపుడే వేరెత్తి చూపించాడు అక్కడ. మరి ప్రహ్లాదుడు ఆ నరసింహావతారాన్ని చూడగానే ఆయన ఆనందంతో ఉబ్బి గంతులు వేశాడండి, నా కోసం, ఈ చిన్న డింబకుడి కోసం, 5 సంవత్సరాల పిల్లాడి కోసం ఉన్నాడు ఉన్నాడనేటువంటి వాడి మునికి నమ్మిన వాడి విశ్వాసాన్ని నిజం చేయడం కోసం ఒక అవతారం వచ్చిందా, ఎంత దయామయుడు స్వామి అని సరెండర్ అయిపోయాడండి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడి మాటలకు నరసింహుడు చాలా ప్రెజెంట్ అయిపోయాడు. ఆయన శాంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా ఇలా ఇలా ఏది కడ్డం పట్టుకొని ఇలా నిమురుతూ ప్రహ్లాదుడికి రక్షణ చేశాడండి. ఇప్పుడు వెంటనే ఆయన అంటాడు, ఏమయ్యా ఏమైనా వరాలు కావాలా? ప్రహ్లాదుని కూడా అలాగే అడిగాడు స్వామి. ఆయన అన్నాడు, స్వామి నీ దగ్గరికి చేర్చిన తర్వాత కూడా మాయ ఉంటుంది స్వామి, నిన్ను నమ్మడానికి వీల్లేదు, ఎందుకని ఆ మాయ నువ్వే కల్పిస్తావు కనుక. మాయ వీడదండి, పరమాత్మ ఒళ్ళో కూర్చున్నా మాయ వీడదు. ఆయన ఒళ్ళో కూర్చున్నా కానీ ఏమన్నాడు ఆయన, వరం కావాలని కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మళ్ళీ నీ ఆట నా దగ్గర మొదలెట్టావా? మా నాన్నతో ఆడేవాడు అలసిపోయాడు, నీలో కలిసిపోయాడు, ఇప్పుడు మళ్ళీ నాతో కొత్త ఆట మొదలెట్టినట్టున్నావు, వరం కోరుకోమంటున్నావు స్వామి? అలాంటివి ఏమి వద్దయ్యా, నాకు నువ్వు కావాలి. ఇదండి పరమాత్మ కోరుకునేది. అన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అక్కడ అన్ని ధర్మాలు వదిలేశాడు. పోనీ ఆ ధర్మాన్ని కూడా ఆయనే గుర్తు చేస్తున్నాడు. మళ్ళా మనమేమంటాం, ఇంత స్వామి అడిగాడు కదా, అడగకపోతే బాగుండదేమో అంటూ మళ్ళీ మా ఆయన పడిపోతుంది. అసలు ఆయనే దొరికిన తర్వాత మళ్ళీ కోరవలసింది ఇంకోటి ఉన్నదా అంటున్నాడు ప్రహ్లాదుడు. ఆయన అడిగాడు కదండి, కోరకపోతే బాగుంటుందని కోరుతున్నానండి అని మనం దైవాన్ని అడ్డం పెట్టి మాయలోకి వెళ్ళిపోతున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు, దైవం యథార్థ స్థితిని మళ్ళీ తాను గుర్తించి ఆయనకే నమస్కారం చేసి, స్వామి ఒక్క మాట అయ్యా, నీవు ఇయ్యలేదంటూ ఏం లేదు, నేను కోరదగినదంటూ ఏదీ లేదు. ఇదండి ప్రహ్లాదుడి సమాధానం. నువ్వు ఇవ్వలేదంటూ ఏదీ లేదు, నువ్వు పూర్ణుడివి, నాకు కావాల్సిందంటూ ఏదీ లేదు, నేను పూర్ణుణ్ణి. ఇక పూర్ణానికి పూర్ణానికి ఏం కావాలి చెప్పండి, ఇంకేమైనా ఉంటుందా అక్కడ? కోరుకోదగింది ఉండేది అంటే అది పూర్ణం కాదు. నువ్వు ఇచ్చిందని నేను కోరుతున్నానంటే నేను పూర్ణత్వాన్ని పొందనట్టే. నువ్వు ఈలైందంటూ ఏదైనా ఉంటే అంటే నీ దగ్గర లోటు ఉంటే నువ్వు పూర్ణుడివి కాదు. కాబట్టి నువ్వు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు, నువ్వు పూర్ణుడివి, నాకు కావలసిందంటూ ఏదీ లేదు, నేను పూర్ణుణ్ణి, మనిద్దరం పూర్ణమే. కాబట్టి ఇక కోరికలు లేవక్కడ, తాను బ్రహ్మమే, తను ఆరాధిస్తున్నది బ్రహ్మమే, అసలు ఉన్నది బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా అంతే. ఆ విషయాన్ని గుర్తిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. అందుకనే ఆ స్వామిని చూచి పొంగిపోతున్నాడండి శుకయోగేంద్రుల వారు. చిన్న పిల్లాడండి బాలకృష్ణుడు. ఆ రూపాలను చూసి తన్మయం చెంది ఆయన చెప్తున్న పద్యాలు అవన్నీ కూడా. ఇలాగా బాలకృష్ణుడి బాల్యం గడుస్తూ ఉన్న సమయంలో అప్పుడు నందుడు తాను కొడుకుని కన్న సందర్భంలో ఆ సంతోషంలో రోహిణీదేవిని పిలిచాడు. ఎక్కడ వసుదేవుడి యొక్క ఆ తేజస్సు దేవకీదేవి గర్భంలో వచ్చి ఆ దేవకీదేవి గర్భంలో ఉన్న పిల్లాడిని యోగమాయాదేవి సంకర్షణుడిగా ఇక్కడ ప్రవేశపెట్టింది కదా రోహిణి గర్భంలో, ఆ రోహిణిని పిలిపించాడు ఇక్కడ నందుడు. పిలిపించి రంగురంగుల చీరల్ని ఆభరణాన్ని బహుకరించి గౌరవించాడు. ఆమె చాలా సంతోషించింది. ఇక ఈ బాలుడు జన్మించింది మొదలుగా రేపల్లెలో ఆలమందలతో కుండ పొదుగులతో కన్నుల పండుగ చేశాయండి. ఇక్కడ బంధనాలు లేకుండా చేశాడు పరమాత్మ, పశువులకు కూడా అండి. ఏమండి, ఆవు పాలు పితికేటప్పుడు వెనకాల బంధనం వేసి పితుకుతారట. పూర్వకాలంలో వెనక కాలను కట్టేసి బంధనం వేసి పాలు తీస్తారట. పరమాత్మ, నేను మనుష్యుల బంధాలనే కాదురా, ఈ చరాచర జగత్తులో ఉన్న వాళ్ళ బంధాన్ని తొలగించేవాణ్ణి నేనే. బంధ విమోచనుండు ఈశుండు, కృష్ణుడికి పేరు పెట్టారు భాగవతం. బంధ విమోచనుండు ఈశుండు అంటే బంధాలన్నీ తొలగించేవాడు పరమేశ్వరుడు. ఈశుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, ఉన్నవాడు వాడే, అతడే ప్రభువు, ఆయనకు పేరండి. పశువుల బంధాలు కూడా తొలగింపజేశాడట. ఎందుకని అంటే పితికే అవసరం లేకుండా పాలు గురుస్తున్నాయండి గోకులంలో. పితికే పని లేకుండా పాలు గురుస్తున్నాయి. ఈ పాలకి కొండలు మార్చడమే కానీ నిండించడం అనేటువంటి గుణంలో మాత్రం లోపం లేదు. పరమాత్మ అందరికీ తమ దృష్టిని సమానంగా ప్రకాశింపజేస్తున్నాడు. జ్ఞానక్షీరం అనేటువంటి వాటిని కుండలతో పని లేకుండా నింపుతున్నాడండి. కానీ కుండకు రంధ్రం కలిగిన మనమే జ్ఞానక్షీరాన్ని పారద్రోలుకుంటున్నాం. కుండకి రంధ్రం పెట్టుకొని పాలక వెళ్ళేవాడు కుండకి రంధ్రం పెట్టుకొని వెళ్ళినట్టుగా క్షీరాన్ని ఇవ్వడంలో పరమాత్మ లోపం లేదు, జ్ఞానక్షీరాన్ని అందించడంలో ఆయన లోపమేమి లేదు. కానీ రంధ్రాలు మనమే పెట్టుకుంటున్నాం. అవి ఎటువంటి రంధ్రాలండి? పతి పత్నుల యొక్క ఆసక్తి, సంతానాసక్తి, వ్యవహారిక ఆసక్తి, ద్రవ్యాసక్తి, గృహాసక్తి, కుటుంబాసక్తి, గ్రామాసక్తి, ఈ మొత్తం ఏడు ఆసక్తులు అని చెప్పారే రామచంద్రుడు గ్రీధరాజు గారు. ఈ ఏడు ఆసక్తులే మనకుండే ఏడు రంధ్రాలు. ఈ ఏడే ఏడు కణుపులండి. మనం మొదట్లో విన్నాం కదా భాగవత మహత్యంలో, ఏడు కడుపులతో వాడు వెదురు బొంగుని ఆశ్రయించి ఉన్నాడు. ఎవరు? దుందుకారుడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కడుపు విచ్ఛేదనం అయిందని. ఆరు కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలు ఆరు, వీటన్నింటితో కూడి ఉండినటువంటి ఏకైక ఒకటి అవిద్య. ఆ అవిద్య ఒకటి, ఇవి ఆరు మొత్తం కలిసి ఏడు. ఈ ఏడు ఆసక్తి రూపంలో, వాసనా రూపంలో మానవుడిని బంధించి వేస్తున్నాయి. ఈ ఏడు విచ్ఛిన్నమైతే కలిగేదే వాసుదేవుడి యొక్క అనుగ్రహం. వాసన యొక్క ఏది? వాసన త్యాగమే వాసుదేవ దర్శనం. రామకృష్ణాన స్వామి వారు చెప్పేవారు, వాసన త్యాగమే వాసుదేవ దర్శనం. వాసన లేకపోతే ఉన్నది వాసుదేవుడే. కాబట్టి ముందు ఆయన దర్శనం కావాలంటే ఇవి తీసేయాలి. కానీ కంటికి ఉన్న పొర తొలగిస్తేనే ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనబడుతుంది. కంటికి ఏదైనా పొర వస్తే ఏం చేస్తుంది? దోషం కన్నుదా కప్పిన పొరదా? ఏమండి మనం వ్యవహారికంగా అంటాం కన్ను తీయించామండి అంటే, కన్ను తీస్తే కన్నెట్ట కనపడుతుందండి, మనం మాట్లాడటం కూడా రాదు. ఎవరైనా కంటి పొర తీయించుకుంటారండి, పొర తీయించుకున్న వాళ్ళ దగ్గరికి మనం వెళితే మొన్నేనండి కన్ను తీయించాను అంటాం. కన్ను తీయరా, కన్నుకున్న పొర తీయించాం. కన్ను తీపితే అసలు ఏం కనపడిచావు, ఉన్న పొర తీయించారంతే. కన్ను ఎప్పుడూ ఉంది, పొర కమ్మక ముందు కన్ను ఉన్నది, కమ్మిన తరువాత కన్నున్నది, పొర తీసిన తరువాత కన్నున్నది. మరి మూడింటిలో కూడా ఉన్నదేమిటి? కన్నే. మరి మధ్యలో ఏది తీసాం? అడ్డుగా ఉన్న పొరని తీసాం. అలాగే మనం కూడా తీయాల్సిందేమిటి? కన్నుని కాదండి, కన్నుకున్న పొరని తొలగించాలి. భగవంతుని ఆశ్రయిస్తే ఏం చేస్తాడంటే, ఆ అడ్డుగా ఉండి ఏది నీకు ఉన్నది ఉన్నట్టుగా కనబడనివ్వక అడ్డుగా ఉందో దాన్ని తొలగింపజేస్తాడు. అదే జ్ఞానాంజన శలాకయ. చక్షురుల్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అజ్ఞాన తిమిరాంధస్య. ఇదే మనకు గురువు చేసేటువంటి క్రియ. అందుకని చక్కగా మనకి స్వామివారు బంధనాలు తొలగించేవారు. ఇంకోటేంటి, జ్ఞానక్షీరాలని కుండలతో సంబంధం లేకుండా అందించేవాడు. నీ కుండకి రంధ్రం పెట్టుకోకుండా ఉండాలి కానీ ఏ కుండనైనా నింపేవాడండి కృష్ణయ్య. అది వీళ్ళు ధనవంతుల కుండ, వీళ్ళది పేదవారి కుండ, వీళ్ళది ఫలానా కులం కలిగిన వారి కుండ, ఇవి చూడండి పరమాత్మ. అసలు గో అనే పదానికే ఇంద్రియము, కులము అంటే సమూహం. సమూహం అని కూడా అర్థం ఉందండి, కులానికి సమూహము సముదాయం అనే అర్థాలు కూడా ఉన్నాయి. గోకులము అంటే అర్థం ఏమిటండి? ఇంద్రియముల సముదాయము చేత ఆరాధింపబడినటువంటి పరబ్రహ్మమే కృష్ణయ్య. ఈ ఇంద్రియాలు అన్నీ ఒక తాటి మీదకి రావడం చాలా కష్టమండి. వెళ్ళిన దాక ఒక ఆతృత ఉంటుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిన తర్వాత స్వామిని చూసేంత వరకు ఆరాటంగా ఉంటుంది. స్వామిని చూసిన తర్వాత బస్సు ఎక్కిన దాకా మళ్ళీ ఆరాటం. ఇప్పుడు ఇంద్రియాలు ఇంత త్వరపడి వెళ్ళాం కదండి, మరి కాసేపు ఆస్వాదించాలి కదా. కొంతమంది ఉంటారండి కాలు నిలవదండి, చూసేంతవరకు ఆరాటం, చూసిన తర్వాత పోరాటం ఇంటి కోసం. వెళ్దాం పదండి, వెళ్దాం పదండి. వాళ్ళు అంటారు ఇక్కడ ఏదో పాప వినాశనం ఉందట, నేనేం పాపాలు చేయలేదు, నేను అక్కడికి రాను, నేను దర్శనం అయిపోయింది, నాకు విపోదం కదా. వీళ్ళు రావడమే కాదు, వెనకాల పాపం వెనకాల ఉన్నాడు అనుకుంటారు. ఎప్పుడు యాత్ర చేసినా వీళ్ళతో మాత్రం రాకూడదు. వీళ్ళకు చూసిన దాకా రావటం, వెళ్ళిన దాకా పోరాటం. వీళ్ళతో మనం వస్తే ఇంతే సంగతి. అందుకని మనం కూడా ఎవరితో చేయాలి, అసలు ఎవరు ఉండడం వల్ల యాత్ర సాగుతోంది, ఎవరు లోపల ఉండడం వల్ల ఇవన్నీ మనం దర్శించగలుగుతున్నాం. అందుకని అన్నీ కుండల్ని నింపుతున్నాడండి పరమాత్మ. అన్ని ఇంద్రియముల చేత త్రాగబడేవాడు పరమాత్మ. ఓ అంటే ఇంద్రియములు, పి అంటే పిబతి. ఇంద్రియముల సమూహములన్నింటి చేత త్రాగబడుతూ ఆస్వాదింపబడిన ఏకైక వస్తువు కృష్ణుడే అని భావన చేసిన వారే గోపికలు. ఆయన తప్ప ఇంకో వస్తువేది వాళ్లకు రుచినివ్వదు, ఇంకో దానిపైన ఆసక్తి చూపరు, వాళ్లే గోపికలు. అందుకని కుండలన్నీ నిండేస్తున్నాయి. ఈ కుండలను నిండడం వల్ల ఒక లక్షణం ఉందండి. ఇప్పుడు బాగా సిమెంట్ రోడ్లు ఇవన్నీ వచ్చాయి కనుక కల్యాపి చల్లడం మనకు కొత్త అయిపోయింది. పూర్వకాలం దుమ్ము రోడ్లు ఉండేవి, అంటే వాహనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటే దుమ్ము రేగి ఉండేది ఇళ్ల ముందర. దుమ్ము రేగి ఉంటే ఏం చేస్తారండి అమ్మగారు? ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి నీళ్లతోటి ఆ దుమ్ముని అణిచేస్తారు, చల్లుతారు. నీళ్ళని చల్లిన తర్వాత దుమ్ము అణిగిపోతుందండి. ఇప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనబడకపోవడానికి పొర ఎలా కారణమో, దుమ్ము కూడా అలాగే కారణం. కళ్ళలో దుమ్ము పడింది అనుకోండి, ఎదురుగా ఉన్న వస్తువే మనకు కనపడదు. ఆ దుమ్ముకే రజోగుణం అని పేరు. ఈ రజోగుణం యొక్క లక్షణం ఏమిటంటే బ్రహ్మమును చూడనివ్వక భ్రాంతిని కలిగింపజేసి జీవభావనని దృఢం చేస్తుంది. ఇది రజోగుణానికి ఉండేటువంటి లక్షణం. ఇప్పుడు మనమేం చేయాలి దాన్ని? చక్కగా ఈ నీళ్లు, నీళ్ళు అంటే నారం, నారం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటి నీటి చేత ఈ రజోగుణం వల్ల కలిగేటువంటి దోషాన్ని మనం అణిచేసుకోవాలి. ఇది మన మనతో అయితే కాదండి, ఇది పరమాత్మ ఎలవేళలా జ్ఞానక్షీరాలు కురిపిస్తున్నాడట. ఏది? ఆ గోవుల దగ్గర నుండి. అంటే పాత్రలు నిండి ఈ గోపిక ఇంటి ముందర ఈ పాలన్నీ ప్రవహించి దుమ్ముని అణిచేస్తున్నాయటండి. దుమ్ముని అణిచేస్తుంటే నిరంతరం నీరు పారుతుంటే దుమ్ము రేగడానికి అవకాశం ఉందా? అలాగే నిరంతర జ్ఞాన ప్రవాహమే మీలో రజోగుణాన్ని ప్రవేశింపనివ్వదు. కాబట్టి నిరంతరము మీరు జ్ఞానమును సముపార్జన చేసుకోవడానికి మీరు ఛాయశక్తిలా ప్రయత్నం చేయండి. ఏమంటే ఇప్పుడు 2 గంటలు ఓటీ చేయండి, 12 గంటలు జీతం మీకు 2 గంటలు ఇస్తానంటే పనిచేస్తున్నావా లేదా? 12 గంటలు పని చేయించుకుంటాడండి ఆఫీస్లో. ఆయన అంటాడు ఇంకో 2 గంటలు చేయండి, 12 గంటలు చేసినంత డబ్బు 2 గంటలు చేస్తే చాలు రెట్టింపిస్తానన్నాడు అనుకోండి, పని చేస్తున్నావా చేయడం లేదా మనం? కారణం ఏంటి? మనకు ధనం కనబడుతోంది ఎదురుగా, మనం సంపాదించిన దానికి రెట్టింపు కనబడుతోంది 2 గంటలు చేస్తే. అలాగే ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, ఎడతెగకుండా ప్రవహించిన జ్ఞానమే మీలో రజోగుణాన్ని అణిచివేసి యథార్థతత్వాన్ని తెలపడానికే నా అవతారము. కృష్ణావతార ప్రయోజనాన్ని ఇక్కడ చక్కగా పోతనామాచ్యులు వారు చెప్తున్నారు. ఈయన అలా కుండలు కుండలుగా పాలన్నీ కురిపించేస్తున్నాయట. ఎప్పుడైతే ఈ కంసుడు ఈయన పన్నులు వేస్తూ ఉంటాడు, అలాగే కంసుడు పరిపాలనలోకి వచ్చేటువంటి ఈ గ్రామమే వ్రేపల్లె. ఈ వ్రేపల్లెలో ఉండేటువంటి నందమహారాజు గారికి ఇతను కప్పం చెల్లించడానికి నియామకం చేశాడు. ఈ కంస మహారాజు ఆయనకు కప్పం చెల్లించడానికి వసుదేవుడి దగ్గరికి, అంటే కంసుడి దగ్గరికి వెళ్ళాడు, కప్పం కట్టాడు, వసుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన గౌరవంతో దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ రామచంద్ర డోంగిరేజ్ మహారాజు గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారే. వసుదేవుడు బయటికి వెళ్ళినప్పుడు, కాస్త యశోదమ్మ ఆదమర్చి ఉన్నప్పుడు, ఈ 2 సమయాల్లోనే రాక్షసుడు ప్రవేశిస్తున్నాడు అన్నాడు ఆయన. బాగా మనం గమనిస్తే గోకులంలో భాగవతంలో మానవుడు రాక్షస ప్రవేశానికి కారణం ఏమిటంటే ఇంద్రియాలు ప్రాపంచిక విషయాల వైపు మళ్ళినటువంటి ఏ కొద్ది సమయంలోనో ఎవరో ఒక రాక్షసుడు గోకులంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఎప్పుడోసారి ఎడబాటు కలుగుతుందండి పరమాత్మతో. పరమాత్మతో కలిగినటువంటి విరామం ఏం చేస్తుంది? ఒక రాక్షసుడు రావడానికి కారణమవుతుంది. మీరు బాగా భాగవతాన్ని పరిశీలించండి, ఒక రాక్షసుడు వచ్చాడు అంటే అక్కడ నందుడు లేకపోవడమో, యశోద లేకపోవడమో, నంద యశోదలు ఇరువురు లేకపోవడమో, పోనీ ఇరువురున్నా కానీ ప్రాపంచిక విషయాల్లో ఎవరో ఒకరు మనసు లగ్నం కావడమో, ఇలా జరిగినప్పుడే ఒక రాక్షసుడు వస్తున్నాడు గోకులంలోకి. అప్రమత్తతతో ఉన్నటువంటి ఇంటిలోకి దొంగలు ప్రవేశించలేవు. అప్రమత్తతతో ఉన్నటువంటి ఇంట్లోకి దొంగలు వస్తారా? రాలేదు. అలాగే ఎప్పుడూ జ్ఞానంతో ఉన్నటువంటి వాడి మనస్సులోకి ఈ విషయ సుఖాలనే రాక్షసులు కూడా లోపలికి రాలేదు. ఎప్పుడైతే మనం ఆదమర్చి ఆ విషయానికి మనం కాస్త అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే పరమాత్మ యందు మరపు భావన కలుగుతోందో, అప్పుడే మనకి ఈ దుష్టమైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలోకి ప్రవేశించి మనం కొద్దిగా సంపాదించుకున్నటువంటి ఈ భగవత్ భాండాగారాన్ని, జ్ఞాన భాండాగారాన్ని ఒక్క క్షణంలో తీసుకెళ్ళిపోతున్నారు. ఏమండి, పంట సంవత్సర కాలం పండిస్తారు కదా, సంవత్సర కాలం పండించడం శ్రమ, ఒక్కరోజు నిప్పు పెట్టడం శ్రమ. చెప్పండి, సంవత్సర కాలం పండించడం కష్టం, నిప్పేముందండి? సంవత్సరం పంటకు నిప్పేసాం అనుకోండి, ఒక అగ్రం వేసాం అనుకోండి, సంవత్సర కాలం పంట అంతా బుక్కైపోతుంది కదా. అలాగే మనం భగవంతుని జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం కష్టం. ఇది సంవత్సరం పంట లాంటిదండి. సంవత్సరం పంటని కూడబెట్టుకోవడం ఎంత కష్టమో, ఈ జ్ఞానాన్ని కూడా మనం రాశీభూతం చేసుకొని చక్కగా భగవద్ విషయాన్ని మనం చేర్చుకోవడం కూడా అలాంటిది. మరి అగ్గి పెట్టడం ఎలాంటిదండి, నిప్పేయడం ఎలాంటిది అంటే విషయాదులకు చోటివ్వడం, కామానికో క్రోధానికో లోభానికో మోహానికో మదానికో మాత్సర్యానికో వాసనకో ఆసక్తికో దేనికో దానికి తావిచ్చి మనం ఈ జ్ఞాన భాండాగార పంటని మనమే నిప్పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎవరో వచ్చి నిప్పెడితే ఇది బయట ప్రపంచంలో, కానీ మన దానికి మనమే నిప్పెట్టుకుంటున్నాం, ఇది మనకు తెలియడం లేదు. అందుకనే ఇక్కడ వసుదేవుడు, ఆయన అనేది కంసుడు, వీళ్ళకి కప్పం కట్టిన నందుడు వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నందుని కనుగొని ప్రాణము పొందిన బొందియును పోలె పలపారుచు ఆనందాశ్రువులు కరకన్నుల గ్రంథుకొనం కేను చాచి కౌగిటనే చేర్చెను. వసుదేవుడికి అంటే పోయిన ప్రాణాలు వచ్చినంత ఆనందం కలిగిందండి. ఎవరిని చూశాడండి ఆయన? నందుణ్ణి చూశాడు. పూర్వకాలంలో ఈ రాకపోకలు ఏవీ లేని సమయంలో ఎక్కడో దూర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారి కలుసుకున్నారనుకోండి, ఏ పెళ్ళిళ్ళలోనో పెద్దవాళ్ళండి, వాళ్ళ ముఖాన్ని ముగ్గులతో ముంచెత్తేవాళ్ళండి. అని నాలైంద్రాన్ని చూసి, మీ నాన్న పోయినా రాలేకపోయాను, నేను చూస్తుంటే మీ నాన్న చూసినట్టుందిరా అని వాళ్ళ నాన్న ప్రతిరూపాన్ని ఈ పిల్లాడిలో చూసుకొని ముగ్గులు పెట్టి ఏడ్చుకునేవాళ్ళండి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క దర్శనం ఏం గుర్తు చేసింది మనకి? కాలంలో వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని గుర్తు చేసింది, కనుమరుగైపోయిన వ్యక్తిని గుర్తు చేసింది. ఆ వ్యక్తి యొక్క ఊహలన్నీ మదిలో ఒకసారి ముప్పిరి కొంటే ఆనందం అనేది తట్టుకోలేక అశ్రువుల రూపంలో బయటకు వచ్చి హృదయాన్ని తడిపేసిందండి. ఇద్దరు భాగవతుల సమాగమం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పింది భాగవతం. మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇద్దరు భాగవతులు కలిస్తే ప్రొద్దు తెలియదటండి. అక్కడ ఇద్దరు భాగవతులు కలిస్తే ఏం ముచ్చటించుకుంటారు? భగవద్ వైభవాన్ని ముచ్చటించుకుంటారు. ఆ భగవద్ వైభవంలో కాలం కూడా కరిగిపోతుందటండి. కానీ మనకి భగవంతుడి దగ్గరికి వస్తే మాటిమాటికి గడియారం చూడటం బాగా అలవాటైపోతుంది. భాగవతం దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఏంటి, ఇంటి దగ్గర కూర్చుంటే అసలు సమయమే తెలియదు. ఏంటి ఇప్పుడు ఇంత ఇంతేనా అయింది, పావు గంటేనే నేను వచ్చి నాకేదో 2 గంటలు అయినట్టు అయిపోయి అనిపించింది అనిపిస్తుంది. ఇదే బయట వ్యవహారాలు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, కూర్చోండి అది నా పోదు కానీ టీ పెట్టుకొస్తాను, ఏదో మనం వాళ్ళ కోడల గురించి చెప్పాం, మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాం, మళ్ళీ గుర్తు చేస్తారండి. ఈ సశేషాన్ని కూడా గుర్తు చేసి అడుగుతారు. పొరపాటు వాళ్ళు మర్చిపోయినా మనం మర్చిపోవండి, ఈ టీలు కాఫీలు ఇచ్చేది అందుకే కూపి లాగడానికి. ఊరికే చెప్పరు కదా వ్యవహారాలు, టీ తీసుకొస్తాను అక్కయ్య గారు వదిన గారు తీసి కూర్చోండి అంటే అర్థమేమిటి? నువ్వు నాకు చెప్పాల్సిన ముచ్చట్లు ఇంకా ఉన్నాయి కూర్చో. ఊరికే కూర్చోదు కానీ టీ అంచలు ఇస్తాను, కాఫీ ఇస్తాను కూర్చో, మొన్న ఏదో వాళ్ళ కోడల గురించి కొద్దిగా చెప్పావు ఆపేసావు వెళ్ళిపోయావు మళ్ళీ మొదలెట్టు. ఇప్పుడు ఇప్పుడు బుర్ర కొక్కోవాలి ఎక్కడ ఆపానా అని. ఇవి మళ్ళీ మొత్తం ఇంటే కానీ ఇప్పుడు మనస్తృప్తి కలగదు, చెప్పిందాకా అవసరం వెళ్ళనివ్వు. ఆవిడ లౌకికమైన వ్యవహారాలే మనకు సమయాన్ని గుర్తు చేయకపోతే పరమాత్మ వ్యవహారం దగ్గర ఎంత ఆనందం ఉండాలండి మనకి. ఇప్పుడు దేనికి మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం, దేనికి మన సమయాన్ని ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ మన సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం? మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం. ఎంత అద్భుతంగా చెప్పాడండి కృష్ణయ్య, నాయందే చిత్తము కలిగి ఉంటారయ్యా నా భక్తులు, నాయందే ప్రాణము చేర్చి ఉంటారయ్యా, బోధయంత పరస్పరం ఇద్దరు నా గురించే మాట్లాడుకుంటారయ్యా, ఇలాంటి వాడు నా భక్తులు అని చెప్పారు. ఇక్కడ ఇద్దరు భాగవతుల సమాగమం అండి, వసుదేవుడు నందుడు. ఒకరేమో నారాయణ తేజస్సుని గర్భంలో నుంచి దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టిన ఉత్తమోత్తమ లక్షణం కలిగిన వాడు వసుదేవుడైతే, అంతటి పరబ్రహ్మానికి ఆశ్రయమిచ్చి తన ఇంటిలో పెంచుకునేవాడిగా లాలించి పాలించి బుజ్జగించి భుజాల మీద ఎక్కించుకొని జుట్టు పట్టుకొని పీకించుకొని కృష్ణ అంటూ మొదటిసారి పిలిచి తన గుండెల మీద నడిపించుకున్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం కలిగిన మహానుభావుడు నంద మహారాజు. ఇద్దరి సమాగమం అంటే అక్కడ భాగవత సమాగమం ఎంత అద్భుతంగా ఉంటుందండి. చాలామంది అంటారు కలవ కలవ కలిశాడు మా ఫ్రెండ్ అందుకని లేట్ అయింది అంటాడు. ఎంతసేపా అని అంటూ ఆవిడ ఇంటి దగ్గరే సమయం చూస్తే మధ్యాహ్నం 4 అవుతుంది. పొద్దున 10 పోయినవాడు 4 దాకా ముచ్చట చెప్పుకున్నా తీరలేదండి. ఎప్పుడు క్లాస్మేట్, వాడు క్లాస్మేట్ అట. అసలు నీ జీవితానికే ఇక్కడ నీ జీవితానికి కారణమైనటువంటి వాడితో కలయకండి. ఇది వాడు మధ్యలో వచ్చాడు మధ్యలో పోయాడు, వాడితో సమయమే నీకు అంతానందం కలిగిస్తే నీ జీవితానికి కారణమైన వాడితో కలయికి ఇంకెంత ఆనందాన్ని కలిగించాలి. అసలు అతడు ఉంటేనే నీవు, నీవు ఉన్నావంటేనే అతడు, అతడు లేకపోతే నీవు లేవు. నీ ఉన్నావనడానికి అతడే కారణం. మరి అతడితో కలయిక కలిగినప్పుడు నీ హృదయం ఎంత ఆనందంతో ఉండాలి. అక్కడ కూడా సమయం చూసుకుంటామా? ప్రాపంచికంగా ఉండే వస్తువుల దగ్గరికి పోతే సమయం మర్చిపోతున్నామే, భగవంతుడి దగ్గరికి పోయిన తర్వాత కూడా సమయాలు గుర్తొస్తాయా? భాగవతుల సమాగమం ఎంత అద్భుతం, అక్కడే ప్రకటితమయ్యేవాడే భగవంతుడు. ఇద్దరు భాగవతుల యొక్క సంభాషణే భగవత్ దర్శనం. ఇద్దరు భాగవతులు మాట్లాడుకుంటుంటే అయ్యేదే దర్శనం అండి అక్కడ. అందుకని ఇక్కడ నందుడు యశోద వాళ్ళు చక్కగా రేపల్లెలో అనుభవించిన ఆనందం ఇక్కడ మధురలో వసుదేవుడు దగ్గరికి వచ్చాడండి. వసుదేవుడు నందుని కనుగొని ప్రాణము పొందిన బొందీయుని పోలే. ఎంత అద్భుతమైన పదప్రయోగం చేశాడో చూడండి. నందుణ్ణి చూడగానే వసుదేవుడు అటండి చచ్చిపోయిన ప్రాణం లేచి వచ్చిన వాడి మాదిరిగా, పోయిన పెళ్లికి లభ్యమైన వాడిలాగా వెంటనే అంత ఆతృతగా లేచి కౌగిలించుకున్నాడండి. ప్రాణం లేని కళేవరానికి ప్రాణాలు వచ్చినట్టుగా. అప్పుడు వెంటనే నందుణ్ణి చూడగానే అంత ఆనందం కలిగింది. ఈ విధంగా నందుణ్ణి కౌగిలించుకొని సుఖాసీనుణ్ణి చేసి ఆ చేతులు పట్టుకొని చూస్తాడండి వసుదేవుడు. నా కన్నయ్యని ఈ చేతితోనే కదా ముద్దాడుతున్నావు రోజు, మా కృష్ణయ్యని ఈ చేతులతోనే కదా ఎత్తుకుంటున్నావు రోజు. ఎన్ని మార్లు మా కృష్ణుడి బుగ్గల్ని ఇలా నిమిరేసావో, ఎన్ని మార్లు మా కన్నయ్య కళ్ళని ఇలా నిమురుకున్నావో, ఎన్నిసార్లు మా కన్నయ్య జుట్టులో చేపట్టి ఇలా ఇలాగా ఏది ఆయన జుట్టును దువ్వావో, ఎన్ని మార్లు కన్నయ్య పాదాలను ముట్టుకున్నావో, ఎన్ని మార్లు ఎత్తుకున్నావో, నాకంటే భాగ్యం నీకే దక్కింది వసుదేవా. నందుడు అంటున్నాడు వసుదేవుడు, నాకంటే భాగ్యం నీకే దొరికింది, నేను కేవలం కన్నాను అంతే, కానీ చేరుకుంది ఎవరి దగ్గరికి, నీ దగ్గరికి. ఇప్పుడు ప్రతి అవయవము కృష్ణస్పర్శన పొందుతుందండి. అందుకే భగవంతుడి సేవ చేసిన వాళ్ళ సందర్శనం కూడా వాళ్ళని ముట్టుకున్నా తాకినా భగవంతుడి సేవతో సమానం. ఎందుకంటే వీడు నిరంతరం భగవంతుడి కైంకర్యంలో కదా వాళ్ళ జీవితాన్ని ధన్యత చేసుకున్నారు. అలాంటి వారిని ముట్టుకుంటే ఇప్పుడు చూడండి, పూర్వకాలం ఎవరైనా తిరుపతి పోయి వచ్చామని కానీ గుండుకు దండం పెట్టేవాళ్ళు మనం. పూర్వకాలం అండి, ఇప్పుడంటే మనకు తిరుపతి పోవడం అంటే చాలా తేలికైపోయింది. ఒక 10,000 ఉంటే ఎవరికో ఇచ్చినా వెంటనే తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు ఏమండి. కాబట్టి ఇప్పుడు ఆ దర్శనానికి విలువ లేకుండా పోయింది. పూర్వకాలంలో తిరుపతి దర్శనం అంటే తిరుపతి పోయి వచ్చామంటే ఒరే ఒకసారి ఆ గుండు చూపించరా దండం పెట్టుకుంటాను. ఈ గుండు అండి పోయి వెంకటేశ్వర స్వామి చూసొచ్చిందండి గుండు. ఈ గుండు సామాన్యమైన గుండు కాదండి, 7 వాడి గుండు అండి, 7 ఎక్కిన గుండె అండి ఇది అని దండం పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఆ గుండెలో ఎవరిని చూస్తున్నామండి, ఆయన్ని ఈయన చూశాడు, ఈయన్ని ఆయన చూస్తున్నాడు. ఇదిగో ఇంత భాగ్యం నాకు కలిగింది. ఇది మనకి పూర్వకాలం కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఇంట్లో అడుగు పెట్టండి అని తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ. ఎవరైనా కాశీ వెళ్ళొచ్చామంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈరోజున మా కొద్దిగా కాలు మా ఇంట్లో పెట్టండి, మీ కాలు గంగానదిలో స్నానవాడిని కాలండి, అక్కడ ఇసుక రేణువుని తాకిన కాలండి, విశ్వేశ్వరుని చూసిన కళ్ళండి, కాశీ నాదాన్యమైనటువంటి చెవులండి అని తీసుకెళ్ళేవాళ్ళట పూర్వకాలం. అంటే క్షేత్రాన్ని చూడడం, క్షేత్రజ్ఞుణ్ణి చూడడం ఇవి భాగవత లక్షణాలు. అంటే క్షేత్రాన్ని చూడడం అంటే ఇగో ఇన్ని దేహాల్లో పరమాత్మ ఉన్నాడు, ఈ పరమాత్మ ఇన్ని దేహాల్లో వెలుగుతున్నాడు, ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళే నిజమైనటువంటి భాగవతులు. అటువంటి భాగవత సమాగమాన్ని మనకు చక్కగా చూపిస్తున్నాడు. ఈ వసుదేవుడు నందుని తీసుకెళ్ళాడు, ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు. వెంటనే అనుకోని ప్రేమ వచ్చేసిందండి వసుదేవుడికి. మా అబ్బాయి ఎలా ఉన్నాడు ఎవరైనా అడగాలనిపిస్తుంది కదండి. 2-3 అవుతుందేమో వాడిని కాలేజీకి పంపించి ఎవరో కాలేజీకి వెళ్ళొచ్చామనగానే వెంటనే మనకి ఏ ప్రశ్న వస్తుంది, మా అబ్బాయి ఎలా ఉన్నాడు. అరే నీ ప్రేమ పాడు కానీ 2 అవుతుంది కదరా వదిలిపెట్టి వెళ్ళి ఏదో యుగాలు అయిపోయినట్టు మాట్లాడేస్తున్నావు అంటే ప్రేమ లాంటిది, దాన్ని ఎవరు కాదంలేము. ఇక్కడ వసుదేవుడు కూడా నందుడిని చూడగానే వాడు అబ్బాయి గుర్తొచ్చేసాడు. వెంటనే అన్నాడు నందుడితో, మిత్రమా, సంతానం లేదని ఎన్నో ఏళ్ళ నుంచి తీరని చింత కలిగిందయ్యా నీకు. అలాంటి నీకు సంతానం కలిగిందనే మాట విన్నాను, ఎంత అదృష్టమో కదా. వసుదేవుడు అంటున్నాడు నందుడితో, నందుడికి చాలా కాలం నుంచి సంతానం లేదు, అటువంటి నీకు మొన్న ఈ మధ్య సంతానం కలిగిందని విన్నాను, చాలా భాగ్యం పొందావయ్యా అంటూ ఇన్నాళ్ళకు చూడగలిగాను. నిజమైన స్నేహితుణ్ణి చూడడం అంటే చచ్చిన వాడు మళ్ళీ బ్రతకడం లాంటిది కదా. సరే, ఒక మాట, మీ ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయా? ఏ అంటు రోగాలు అట్టడం లేదు కదా? మీ ప్రాంతాల్లో చెరువులు ఏరులు నీళ్లతో నిండి ఉన్నాయా? మీ గోవులు నిలిచే చోట పులులు చిరత పులుల సంచారం లేదు కదా? మీ గొల్లపల్లెలన్నీ వృద్ధి పొందుతున్నాయా? మీ అడవుల్లో చక్కని పచ్చిక అందుతోందా ఆ పశువులకు అనుగుణంగా? ఇలా మాట్లాడుతూ వెంటనే ఆ అనుకోకుండా మాట నేశాడు. నీకాంత యొక్క నీవును నీ కాంతయు గారవింప నిను తండ్రిగా ఆలోకించుచు నీ మందను నా కొడుకున్నాడే నందనందాన్వితుడై. చూడండి, పాపం వసుదేవుడు అసలు విషయానికి వచ్చేటప్పటికీ ఆ ఆతృతను ఆపుకోలేకపోయాడు. అడగకూడదు అనుకుంటూనే రహస్యాన్ని వెల్లడించేశాడు. వెంటనే అన్నాడు, నంద, నీవు నీ భార్య ప్రేమగా చూస్తుంటే యశోద దగ్గర నా కొడుకు ఆనందంగా ఉన్నాడా? నిన్ను తండ్రిగా చూస్తూనే నీ ప్రేమను అందుకుంటూ రేపలలో క్షేమంగా ఉన్నాడా అని అనేటప్పటికీ ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నాడండి వసుదేవుడు? కృష్ణయ్య గురించి అడుగుతున్నాడు. కానీ ఇక్కడ పరమాత్మ కూడా ఇంకో రహస్యం పెట్టేశాడు. ఈయన కుమారుడు బలభద్రుడు ఉన్నాడు అక్కడ, రోహిణి ఉంది అక్కడ. పాపం నందుడు అనుకుంటున్నాడు రోహిణికి పుట్టిన కుమారుడు బలభద్రుడు గురించి అడుగుతున్నాడేమో అని అనుకుంటున్నాడు ఈయన. ఆయన అడుగుతుంది ఎవరి గురించి? ఏమండి, కృష్ణుడి గురించి అడుగుతున్నాడు. వెంటనే వసుదేవుడు ఇలా అడగగానే నందుడు అంటున్నాడు, నీకు దేవకి కింజనించిన సుతానీకంబు తోడ మున్నీకంసుండు వదిహించే మీ సుత తుది హింసింపగా చేదప్పి తా ఆకాశంపునకే బాల అది దైవాధీనమాపద్ద శోకం పొందునే తజ్ఞనుండూరాడుదము నా సూనుండు నీ సూనుడే. ఇక్కడ పాపం ఒక మాటని అనేసాడు. ఇప్పుడు చూడండి, ఇంటి పక్క వాళ్ళు ఇద్దరు గర్భిణీ స్త్రీమూర్తులు ఉన్నారండి. కాలంలో వీళ్ళిద్దరికీ ఒకరోజు వ్యవధిలో పిల్లలు పుట్టారు. కానీ ఒక ఆవిడికి పిల్లాడు వెళ్ళిపోయాడు, పుట్టిన కార్యం అయిపోయి వాడు వెళ్ళవలసిన సమయమైంది, దేహం విడిచేశాడు అనుకోండి. ఇప్పుడు తన ప్రక్కతో తనతో పాటుగా పుట్టి ఉన్న తన పిల్లాడితో పాటు పుట్టిన పిల్లాడిని చూడగానే ఆ తల్లికి ఎవరు గుర్తొస్తారండి? మా పిల్లాడు కూడా బ్రతుకుంటే ఇంత ఉండేవాడు. నేను ఆవిడ ఒకేసారి గర్భాన్ని ధరించి ఒక రోజు రెండు రోజులు వ్యవధిలో పిల్లల్ని కన్నాం. పాపం నా పిల్లాడు పరమేశ్వరుడు తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ పిల్లాడు ఆవిడికి దక్కాడు. నా పిల్లాడు కూడా ఉండి ఉంటే ఈ పిల్లాడిలాగా ఉండి ఉండేవాడేమో అని భావన కలుగుతుందా కలగదా? అలాగే ఇక్కడ నందుడు కూడా చాలా ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే, వసుదేవా, నీకు దేవకీదేవికి పుట్టిన కొడుకులందరినీ కంసుడు వధించాడు కదా, ఆరుగురు బిడ్డలు చనిపోయారు కదా, పాపం ఒకరు పుట్టాడో లేదో అని తెలియకుండా జారిపోయాడు కదా వాడి బలభద్రుడు. ఇక్కడ రోహిణి గర్భంలో ఉన్నాడు, పెరిగాడు. సరే, నీ కూతుర్ని కూడా హింసించడానికి వాడు ప్రయత్నం చేస్తే ఆ పాప ఆకాశానికి వెళ్ళిందట కదా. మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా పోయి చాలా దురదృష్టకరమైనటువంటి పని. జగత్తంతా దైవాధీనం కదా, దైవాధీనంతో జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతమని భాగవతంలో నారదుల వారు ధ్రువుడితో చెప్పిన మాట అండి. దైవాధీనంతో జగత్ సర్వం, ఈ జగత్తంతా ఎవరికి అధీనమైంది ఉంటే దైవానికి అధీనమై ఉంటుంది. ఆ దైవం మంత్రాధీనం, ఆ దైవం దేనికి లోబడి ఉంటాడు? దైవాధీనంతో జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. అందుకనే మనం మంత్రంతో దైవాన్ని ఉపాసన చేయాలి. ఆ మంత్రము మనకు మహాత్ములు మనకి గురుదేవులు దాన్ని ఉపదేశం చేస్తారు. అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండదండి. ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే వారికి వారి వ్యాధి తీవ్రతని బట్టి ఔషధం ఉంటుందో, అలాగే మన జన్మ కర్మ రహస్య విశేషాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. మనం అనుకుంటాం నాకేంటి ఈ మంత్రం చెప్పారు, వాళ్ళకేంటి ఆ మంత్రం చెప్పారంటే వాళ్ళకి అది కరెక్ట్, నీకు ఇది కరెక్ట్, చెప్పింది చెయ్యద్దే, వివరాలు అడగదు. మనం ఏం చేస్తామంటే నాకేంటండి ఇంత చిన్న మంత్రం ఓం అని చెప్పారు, వాళ్ళకేంటో ఇంత పొడుగు చెప్పారట, వాళ్ళకేం అంతస్తులు పెరగాలనో నాకేం తగ్గాలనే అంటే గురుదేవుల దగ్గర కూడా ఇలా హెచ్చు తగ్గులు ఉంటాయా? మన భావనలన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఇచ్చిన దాని మీద శ్రద్ధ ఉండదు కానీ పక్కోడి దాని మీద దృష్టి ఎక్కువ. మనకి బయటికి రాగానే మనకిచ్చింది మనం ఉపాసన చేద్దామని ఉండదని నీకేమిచ్చారు. మనకు కూడా అంతే, గురుదేవుడి దగ్గర పండు ఫలము వస్తే మన దగ్గరకు వచ్చినటువంటి యాపిల్ పండు మీద దృష్టి ఉండదు, పక్కాడి పండు మీద దానిమ్మ పండు మీద దృష్టి ఉంటుంది. వాడికి ఇంత పండు ఇచ్చారు, నాకు ఇంతదే ఇచ్చాను, వాడు ఇక్కడే విచారణ చేస్తూ ఉంటాడు, ఆ పుట్ట మీద ఉంటుంది వాడు దృష్టి అంతా, ఆ పండు నాకు వస్తే బాగు, ఆ పండు నాకు వస్తే బాగుండు అనుకుంటాడు. అక్కడికి పోయేటప్పటికి అది ఎవరికో ఇచ్చేస్తే ఆ స్థానంలో నేను ఉంటే బాగుండు, నేను ఏదో పన్నెండు రెండు అడుగులు వెనక్కి వెళ్ళాను, అసలు ఆ పండు నాకు రావాల్సింది. ఇప్పుడు వీడికి ఇచ్చిన దాని మీద వీడికి దృష్టి ఉండదు, వీడికి ఏ యాపిల్ పండు ఏదో వస్తుంది అరటి పండు. ఇప్పుడు వీడి ఆనందాన్ని కోల్పోతున్నాడు, ఆ రహస్యం తెలియటం లేదు వీడికి. ఆ దొరికినటువంటి దానిలో ఆనందం కోల్పోతున్నాడు, దానిలో వచ్చే అదృష్టాన్ని కోల్పోతున్నాడు. ఎవరికో నాకు రావాల్సింది ఎదుటి వాళ్ళకి వచ్చింది అనుకుంటున్నావే కానీ నాది నాకు నా గురుదేవుడు ఎప్పటికీ అట్టి పెడతాడనేటువంటి అదృష్టి అయితే మనకు ఉండడంలా, అదే మన అజ్ఞానానికి కారణం. నాది నాకు రావాల్సి ఉంటే నా గురుదేవుడు నా కోసం ఇస్తాడు, అవసరమైతే మళ్ళీ గదికి పిలిచి ఇస్తాడయ్యా రహస్యంగా. ఏమిటట దేవుడు నావాడు, అది అందరిలో ప్రకటించుకోవాలని ఉండదే, అది ఆయనకి నాకు ఉన్న పరమ రహస్యం. నీకు నాకు నిర్ణయమాయను కదా నీటికి, ఆయనకి ఆయనకి రహస్యం అండి, వాళ్ళిద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చుగాక, అది రహస్యం. కాబట్టి అక్కడ భగవంతుణ్ణి మనం ఏమీ అనడానికి లేదు, మనం ఎదురుగా ఉండే కార్యాలు చూసి దానికి రియాక్షన్ అవుతాం కానీ దాని వెనకాతల కారణాన్ని తెలిసినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన కారణుడు, ప్రధాన కారణుడు అని పరమాత్మకు పేరు. అలాంటి పరమాత్మ చక్కగా ఆయన చెప్తున్నాడు, ఎవరో నందుడు చెప్తున్నాడు వసుదేవుడితో, ఇలా మీ పిల్లలందరినీ వాడు వధించాడట కదా, సరేలే ఆపదలు వచ్చినప్పుడు నిజమైనటువంటి తత్వం తెలిసిన వాడు దుఃఖపడతాడా వసుదేవా, లోకంలో పుత్రశోకం ఎలాంటిదో నిన్ను చూసి నేర్చుకుంటున్నాను అన్నాడండి నందుడు. ఎందుకంటే ఇన్నాళ్ళు తత్వం తెలిస్తే కాస్త మనస్సు శాంతి పొందడం సహజమే కానీ అదే దుఃఖం మానవుడికి కలిగినప్పుడు ఆ తత్వ విచారణ కూడా వాడు మరుగును పడేస్తాడేమోనని నిన్ను చూసి నాకు అనిపిస్తుంది. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు అసలు, నిజం కదా. తత్వాన్ని చక్కగా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పొచ్చు, అదే దుఃఖం మనకు వచ్చింది అనుకోండి, మనం ఆ స్థితిలో మనం నిలబడిగలుగుతున్నామా? కాబట్టి ఒరడిల్లు పర్వాలేదు, మనస్సుని స్వాంతనం చేసుకో, నా కొడుకు నీ కొడుకే అనుకో అన్నాడండి. ఇక్కడ వెంటనే వసుదేవుడు అనుకున్నాడు, నాలుగు కొడుకున్నాడు, అబ్బా దేవరహస్యం పట్టబోయలేకపోతే నాకు అదేం కాదు. ఇప్పుడు ఎలాగో వాడు బలభద్రుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు నీ కొడుకు నా దగ్గర ఉండడం ఏమిటి అని అడిగాడు అనుకో నందుడు. ఏమండి అంతా కథ అంతా తిరగబడిపోతుంది కదా. పరమాత్మ సత్యము మన నోటి నుంచి జారిన మనల్ని సత్యము ఎందే నిలబెడతాడు జగత్తులో. ఒకవేళ మన మనస్సు జారిన మళ్ళీ తీసుకొచ్చి నేను ఆ స్థానంలో నిలబెట్టేవాడండి దేవుడు, అది ఆయన చేసే పని. ఎందుకంటే జారడం మన స్వభావం, నిలబెట్టడం ఆయన స్వభావం, జారడం మన సహజ లక్షణం. జారిపోతుంటామండి మన సహజ లక్షణం, అని తీసుకొచ్చి నిలబెట్టడం ఆయన సహజ లక్షణం. మనం మన గుణాన్ని మానుకోలేం, ఆయన గుణాన్ని విడిచిపెట్టాడు. మనకేం జారిపోవడం బాగా అలవాటు, సమయం దొరికితే చాలు గురువు కనపడకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఆయన ఏం చేస్తాడు, తీసుకొచ్చి మళ్ళీ ఒరే నాయన నీది ఆ స్థానం కాదురా ఈ స్థానం అని నిలబెట్టే ప్రయత్నం ఆయన్ని, జారిపోయే ప్రయత్నం మంది. కానీ సమర్థుణ్ణి పట్టుకున్నాం కదండి, నిలబెట్టి తీరతాడు అంతే, అందులో నీ ప్రయత్నం కూడా అక్కర్లే. అక్కడ ఆయనే ప్రయత్నమై ఆయనే నిలబడే శక్తి కూడా తానే అయి మనల్ని నిలబెట్టేవాడే సమర్థ గురుదేవు. కాబట్టి అటువంటి సమర్థత మనందరికీ గురుదేవుల రూపంలో మనకి చక్కగా మనకు మన బాబూజీ మహారాజు వారు, మన మాతాజీ వారు ఎవరిని ఆశ్రయించి ఎవరు ఆశ్రయించి ఉన్న గురుపాదం వారికి అంత రక్షణ కలిగింపజేస్తుంది. అది అక్కడ రూపాలలో వేరువేరుగా మనం నామానిగా చెప్పుకోవడమే కానీ ఉన్న శక్తి అంతా ఒక్కటే. అలా పాపం నోరు జారినందుకు వసుదేవుడు నాలుగు ఖర్చుకున్నాడు, కానీ నందుడు ఏం చేశాడు, పర్వాలేదులే వసుదేవ నా బిడ్డ నీ బిడ్డే కదా, అమ్మయ్యా రక్షించావయ్యా, రహస్యం బయట పెట్టినా బయటపడనివ్వకుండా నువ్వే చేశావు. ఇది పరమాత్మ చేసేటువంటి లీల. కంసుడికి పన్నులు చెల్లించావు, ఇక ఏమండి వ్యవహారంలో పడిపోతే రహస్యాలు బయటకు వస్తాయి. అందుకే రహస్యము ఉన్నవాడు ఎక్కువసేపు వ్యక్తులతో మాట్లాడకూడదు. వ్యక్తులతో మాట్లాడటం మొదలెట్టేవనుకోండి రహస్యాలు బహిర్గతం అయిపోయి కొంపలు కోల్తాయి. అందుకని మాటలు తగ్గించుకుంటే సంసారాలు నిలబడతాయి. మాట్లాడటం మొదలుపెట్టామా మన సంసారంలో ఉన్న లోట్లు మనమే బయటేసుకుంటాం. అందుకని ఎక్కువసేపు ఎవరితో మాట్లాడకూడదు. వెంటనే వసుదేవుడు అన్నాడు, కాస్త మాటకే రహస్యం బట్టబయలై దేవరహస్యానికి ఇంకొచ్చేట్టుగా ఉంది, ఇంకా వీడు కాసేపు కూర్చుంటే నేనేమైపోతాను. అందుకని ఏం చేశాడు, ఈయన పని ఈయన గుర్తు చేయాలి. వెంటనే ఆ వసుదేవుడు ఏమన్నాడు, నందమహారాజా వచ్చావు చూశావు పన్నులు కట్టావు, ఇక అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, ఏ చూడటంలో పని అయిపోయింది. ఎందుకంటే అక్కడ గోకులంలో ఉత్పాతాలు సంభవించే అవకాశాలు నాకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కంసుడు అలర్ట్ అయ్యాడు. ఇక్కడ ఆ రాత్రి జరిగిన విషయం, మా అమ్మాయి రాళ్ళమేవాడు నేల మీద కొట్టాలని చూస్తే మా అమ్మాయి ఆకాశానికి ఎగిరింది, నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడని అక్కడ వాళ్ళకి సంభాషణ జరిగింది. ఇక వాడు తెల్లవారు లేచిన తర్వాత రాక్షసుని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారో అక్కడెక్కడికి వెళ్ళి చంపమని వాడు కొంతమంది రాక్షసుని పంపించాడు. నీ పిల్లాడు నిన్న మొన్న ఈ సమయాల్లోనే పుట్టాడు కనుక ఆ లేనిపోయిన ఉపద్రవం మీ ఊరికి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడడం మంచిది, వెంటనే బండి కట్టుకో బయలుదేరు అని నందుడికి కర్తవ్య బోధ చేసి వసుదేవుడు భగవంతుడికి నమస్కారం చేసి ఆ నందుడిని అలా పంపించాడు. వసుదేవుడు అంతర్ముఖ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మనం రేపటి రోజున మననం చేసుకుందాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు సహనౌనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ. ఓం నమో నమో వచనా.